ఈరోజు శ్లోకం 17వ అధ్యాయం భగవద్గీత యథాతథం నుండి 17వ అధ్యాయం 16వ శ్లోకం. అర్థము, తృప్తి సరళత్వము మౌనము ఆత్మ నిగ్రహము జీవిత పవిత్రత్వము అనునవి మనస్సునకు సంబంధించిన తపస్సని చెప్పబడును. భాష్యం చెప్పింది ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భాష్యం, మనస్సును పవిత్రముగా చేయుటకు ఇంద్రియ తృప్తియందు ఆసక్తి విడువవలయను. ఎప్పుడును ఇతరులకు మేలు చేయుటకు ఆలోచించినట్లుగా దానికి శిక్షణ మసంగవలయును. నిశ్చలమైన ఆలోచన మనస్సు యొక్క ఉత్తమ శిక్షణా విధానము. ఎవరును కృష్ణ చైతన్యము నుండి పెడదారి పట్టక ఇంద్రియ తృప్తిని విసర్జించవలయను. కృష్ణ చైతన్యము కలిగి ఉండుట అనగా స్వభావమును పవిత్రము చేసుకునుటయే. మనస్సును ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఆలోచన నుండి దూరము చేయుట వలన మనస్తృప్తిని పొందవచ్చును. ఇంద్రియ భోగానుభవమును గూర్చి ఆలోచించిన కొలది మనస్సు అసంతృప్తిని పొందుచుండును. ఈ యుగమున మనం అనవసరముగా ఇంద్రియ తృప్తికి సంబంధించిన పెక్కు విధములందు మనస్సును లగ్నము కావింతుము. అందుచే మనస్సు తృప్తి పొందుటకు అవకాశము లేకుండానున్నది. మహాభారతమునందు పురాణములందు వలె తృప్తి కలిగించు కథలతో కూడిన వైదిక గ్రంథముల వంకకు మనస్సు మరల్చుటయే ఉత్తమమైన పద్ధతి. ఈ జ్ఞానమును అవకాశముగా తీసుకుని ఎవరైనను పవిత్రులు కావచ్చును. మనస్సు ద్వైవిధ్యము లేక వంచన లేకుండా నుండవలెను. మానవుడు అందరి క్షేమమును గూర్చి ఆలోచింపవలయును. మౌనమనగా ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారము గురించి ఆలోచించుట. ఈ అర్థమున కృష్ణ చైతన్యముతో కూడిన వ్యక్తి సంపూర్ణ మౌనమును పాటించును. ఆత్మ నిగ్రహమనగా మనస్సును ఇంద్రియ భోగానుభవముల నుండి మరల్చుట. మానవుడు తన వ్యవహారములలో న్యాయముగా నుండి తన జీవితమును పవిత్రము చేసుకునవలెను. ఈ గుణములన్నీ కలిసి మానసిక తపస్సగును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. అంటే భగవద్గీత పరంగానే కాకుండా మన జీవన పరంగా ఈ శ్లోకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనమందరం కూడా ఈ మనస్సుతో అనేక అనుభవాలు ఉన్నాయి మన మనస్సు గురించి మనకి. సో ఇక్కడ మనస్సు ఏ విధంగా అంటే మనస్సు యొక్క తపస్సు ఏంటి, తపో మానసముచ్చటే. సో ముందు మనం మనస్సు యొక్క విలువ ఏంటో తెలుసుకుందాం. మనస్సును కంట్రోల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? కృష్ణుడు చెబుతున్నాడు, మనస్సు మనకి స్నేహితుడైనా అవ్వచ్చు, మనకి శత్రువు అయినా అవ్వచ్చు. 6వ అధ్యాయం మొత్తం కూడా భగవద్గీతలో కేవలం మనస్సును ఎట్లా నిగ్రహించుకోవాలి అనే దాని గురించే ఒక అధ్యాయము భగవంతుడు చెబుతూ ఉన్నాడు. సో దాంట్లో మనస్సు గురించి చెబుతాడు. మనస్సు మన శత్రువు అవ్వచ్చు, మిత్రువు అవ్వచ్చు. ఎప్పుడు మనకు శత్రువు అవుతుంది, ఎప్పుడు మనకు మిత్రువు అవుతుంది? సో ఇక్కడ చాలా క్లుప్తంగా ఒక శ్లోకంలో కృష్ణుడు దాన్ని వివరించాడు. మనం ఎప్పుడైతే ఈ భౌతిక ఆసక్తి కలుగుతుందో అప్పుడు మనస్సు మనల్ని మన యొక్క లక్షణాలన్నింటినీ క్షీణింపచేస్తుంది. మనకి 2వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, మనస్సుని కృష్ణుడి మీద కేంద్రీకరించాలి. ఎందువల్లంటే మనకి ఈ మధ్య నవేడేస్ చాలా ఎక్కువగా ఈ కాన్ఫరెన్స్లు అన్ని జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్, రకరకాలుగా మనస్సుని ఎలా నిగ్రహించుకోవాలని అనేక మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందువల్లంటే మనస్సు గనక మనం నిగ్రహించుకోకపోతే అది అనేక అరాచకాలు మన చేత చేయిస్తుంది. ఈరోజు ప్రపంచంలో జరిగే అన్ని అంటే క్రైమ్స్ లేదంటే అన్ని ఈ సంఘటనలన్నిటికీ కారణం మనస్సుని నిగ్రహించుకోకపోవటం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శోభజాయతే సంగా సంజాయతే కామ కామ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇది సీక్వెన్స్ అనమాట. మన మనస్సును గనక భగవంతుని సేవలో వినియోగించకపోతే ఏమవుతుంది? ధ్యాయతో విషజాన్, మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? ఆలోచిస్తూ ఉంటుంది. సో మనం భగవంతుడి గురించి ఆలోచించకుండా భగవంతుడి సేవ గురించి ఆలోచించకపోతే అది దేని గురించి ఆలోచిస్తుంది? విషయాన్, అంటే భోగ వస్తువుల గురించి ఆలోచిస్తుంది. నేను ఏ విధంగా ఆనందంగా ఉండవచ్చు, ఏది తీసుకుంటే నేను ఆనందంగా ఉంటాను. సో ధ్యాయతో విషయాన్, ధ్యాయతో అంటే దాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని ఎలా చేయాలి, ఎలా నేను ఆనందంగా ఉండాలి, ఎలా డబ్బు గడించాలి, ఎలా ఈ భౌతిక సుఖాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే అలా మనం కంటెంప్లేషన్ అంటారు ధ్యాయతో, ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? ధ్యాయతో విషయాన్ని పుంస సంగస్తేషోపజాయతే, వాటితో మనం కాంటాక్ట్లో వస్తాం. సంగాత్ సంజాయతే కామ. సో ఏమవుతుంది? ఆ విధంగా మనం ఆలోచించడం వలన మనకి బంధం ఏర్పడుతుంది. నేను ఎట్టి పరిస్థితిలో దీన్ని సాధించాలి, అది లేకపోతే నా జీవితం లేదు. ఫస్ట్ మనం వింటాం, మనం ఈ ఇది చాలా ఈ విధంగా వాళ్ళందరూ వెళ్ళి అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి. సో దాన్ని ఆలోచిస్తుంటాం, అంటే మనం కూడా వెళ్ళొచ్చేమో, ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనం దాన్ని కంటెంప్లేట్ చేయడం వలన వీ బికమ్ అటాచ్డ్. నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలి, దానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. ఎందువలన? బంధం కారణంగా ఆలోచించి ఆలోచించి మనకు అనిపిస్తుంది ఎట్లయినా సరే నేను దీన్ని సాధించాల్సిందే నా జీవితంలో, లేకుంటే ఈ జీవితానికి విలువే ఉంది. సో ఆ విధంగా మనం అటాచ్ అవుతాం, ఎట్టి పరిస్థితిలో నేను ఇది పొందాలి. అది సంగా సంజాయతే కామ. కామ అంటే ఎట్టి పరిస్థితిలో నేను దీన్ని పొందాలి, దీన్ని అనుభవించాలి. నేను చాలా దృఢ ఆకర్షణ కలుగుతుంది. సంజాయతే కామ, కామ క్రోధోభిజాయితే. అయితే మనం అనుకున్నవన్నీ సాధించలేము. ఎప్పుడైతే అది సాధించలేకపోతామో క్రోధం, మనకి ఎప్పుడైతే అది దొరకదో మనకు కోపం వస్తుంది. ఛా, ఈ జీవితం ఎందుకు, కమిట్ సూసైడ్, లేదంటే వేరే వాళ్ళని చంపేస్తాం, లేదంటే ఇంకోటి చేసేస్తాం, వీ బికమ్ యాంగ్రీ, వేరే వాళ్ళని దూషిస్తాం, ఇదిగో నీ వల్ల నాకు ఇది రాలేదు. సో ఈ విధంగా మనం కామ క్రోధోభిజాయితే, క్రోధం వస్తుంది. క్రోధాద్ భవతి సమ్మోహ, క్రోధం వచ్చినప్పుడు సమ్మోహ, మన మోహం అంటే మనకి ఏది సత్యము ఏది ఇది అనేది మనకు తెలియదు. మన తప్పున్నా గానీ మనం దాన్ని ఒప్పుకోలేము. మనం క్రోధంలో ఉంటే ఎవరైనా చెప్పానుకో నీదే తప్పయ్యా అంటే మనం వాళ్ళ మీద కోపం వస్తుంది. సో సమ్మోహ స్మృతి విభ్రమ, మనకి ఉన్న మెమరీ అంతా కోల్పోతాం. అంటే అతను నాకు ఎంత చేశాడు, ఆ వ్యక్తి అన్ని మర్చిపోతాం, అతన్ని దూషించడం మొదలు పెడతాం. సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, మనకున్న తెలివితేటలన్నీ కూడా విచక్షణ జ్ఞానం అంతా కూడా కోల్పోతాం. ఏది మంచి ఏది చెడు, నేనేం చేస్తున్నాను, నేను ఈ విధంగా చంపితే ఏమవుతుంది అని అన్ని మర్చిపోతాం. విల్ డూ ఇట్, అంటే ఐఎమ్ గివింగ్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, నేను కొంచెం అంటే చాలా జనరల్ గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అంటే మనం అందరం చేయకపోవచ్చు, వేరే వాళ్ళని చంపాల్సినంత స్థితి చేయకపోవచ్చు, బట్ మనం అందరం ఆ లెవెల్లో చేస్తాం అనమాట. కోపం అంతా తీవ్రంగా వస్తుంది. క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఇంకా దెన్ యుల్ ఫాల్ డౌన్. ఈ విధంగా మనం బంధానికి కారణమవుతుంది మనస్సు. ఎప్పుడైతే ఈ మనస్సుని మనం అట్లా వదిలేస్తే ఎక్కడికి పడితే అక్కడికి, జనరల్గా ఇప్పుడు ఎక్కడ వదిలేస్తుంటారు మనస్సుని, టీవీ మీద వదిలేస్తుంటారు, దాన్ని టీవీకి అప్పజెప్పేస్తారు అన్నమాట. టీవీ ఏది చెబితే అది నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, అక్కడ ఉండు అని చెప్పేసి మనస్సును తీసుకెళ్లి టీవీ మీద వదిలేస్తారు. అప్పుడు టీవీ చెబుతా ఉంటది, ఇది కొంటే ఇది ఫ్రీ, అక్కడ మొదలవుతుంది అనమాట ధ్యాయతో విషయాన్. ఆహా, ఎంత తక్కువ రేట్లో వస్తుంది, స్పెషల్ ఆఫర్ అంట, నేను దాన్ని ఎట్లయినా కొనాలి. సో దానిసేపు కొద్దిసేపు ఒక వారం అంతా ఆలోచిస్తాం. సో నూనె మంచిది, అది చాలా మంచిది, కొనాలి. సో ఆ తర్వాత ఫర్దర్ అన్ని జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇది ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఎందువలన ఈ విధంగా చేస్తే చివరికి క్రోధము, సమ్మోహము, బుద్ధి నాశము ఇట్లాంటి అన్ని జరుగుతాయి. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఏంటి, ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగ వస్తువుల మీద మనస్సుని కేంద్రీకరిస్తే చివరికి కేవలం ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది. అంటే కేవలం నేనేమంటారు, ఫ్రస్ట్రేషన్ తెలుగు, కేవలం దుఃఖమే మిగులుతుంది. ఎందువలన మనకి మనం ఆత్మ కానీ మనం శరీరం పరంగా ఆనందించాలని ప్రయత్నిస్తూ ఉన్నాం, అది ఆనందాన్ని ఇవ్వలేదు. ఎండమావిలో ఎంత నీరు ఉందంటే ఎంత అని చెబుతారు, ఎండమావిలో నీరుండదు, నీరున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎంత ఆనందం ఉందంటే ఆనందమే లేదు. కానీ మన మనసులో నూనె ట్రై చేద్దాం, ఆనందం ఉందేమో. సో ఎప్పుడైతే ఈ మనస్సు ఈ ఆనందం కోసం పరిగెడుతూ ఉంటుందో చివరికి దుఃఖమే మిగులుతుంది. ఎందువల్లంటే అక్కడ ఆనందం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్న వాళ్ళని ఇప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటాం, మనకి ఇది లేదు కాబట్టి మనం ఆనందంగా లేము, వాళ్ళకు ఉంది వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, ధనం లేదు కాబట్టి మనం ఆనందంగా లేము, ఇది లేదు కాబట్టి ఆనందంగా లేము. అవన్నీ ఉన్న వాళ్ళు కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. దాని అర్థం ఏంటి, అది అక్కడ ఆనందం లేదు, ఇంద్రియ భోగ వస్తువుల్లో ఆనందం లేదు. సపోజ్ మనకు అన్ని ఇంద్రియ భోగ వస్తువులు ఉన్నప్పటికీ మనసు గనక ప్రశాంతత లేకపోతే వాటిని అనుభవించలేం. దుర్యోధనుడు ఉన్నాడు యుద్ధం లాస్ట్ రోజు, సో ఆయనకి అర్థమైపోయింది మనం ఓడిపోబోతున్నాం అని చెప్పేసి ఆయనకి మంచి పంచపక్ష పర్వాణాలు తీసుకొచ్చి పెట్టారు రాజు ఆయన. కానీ ఆయనకి ఏమి రుచించట్లేదు, ఎందువలన ఆ పదార్థాల్లో ఆనందం లేదు, ఎందువలన మనసు ఆనందంగా లేదు, చింతతో ఉంది కాబట్టి. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మన ఆనందం అనేది కేవలం ఈ భౌతిక వస్తువులతో లేదు. మనకి మంచి ఎయిర్ కండిషన్ రూమ్ లో ఉండొచ్చు, కానీ చెప్పారు ఇదిగో ఇప్పుడు మన సెప్టెంబర్ 11 ఇష్యూ వాళ్ళు ఫ్లైట్ లో కొన్ని నిమిషాల ముందు చెప్పారు, ఈ విమానం వెళ్లి ఈ విధంగా యాక్సిడెంట్ కాకపోతుంది, మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని ప్రార్థించుకోండి అని చెప్పారు. సో వాళ్ళు మంచి ఏసీలో ఉన్నారు, మంచి కంఫర్ట్ గా చక్కగా సీట్ లో కూర్చుని ఉన్నారు, వాళ్ళకి అవన్నీ ఆనందాన్ని ఇస్తాయా, కొన్ని క్షణాల్లో మీరు చనిపోబోతున్నారని చెప్పారు. సో మన పరిస్థితి కూడా అలాగే ఉంది, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ మనం మాత్రం చాలా కూల్ గా ఎవ్రీథింగ్ ఇస్ నైస్, ఏసీ ఉంటే బాగుండేది, ఓన్లీ ఫ్యాన్లు పెట్టారు, ఎండ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. సో వీటన్నిటి పరిస్థితి ఏంటంటే మనం నిజమైన మన నిజమైన లక్ష్యము, మన నిజమైన మన నిజమైన శ్రేయస్సు మనకు తెలియట్లేదు. సో ముందు మనం కన్విన్స్ అవ్వాలి ఇక్కడ ఆనందం లేదు. కృష్ణుడు దీన్ని సృష్టించాడు, దుఃఖాలయం అశాశ్వతం అని ఆయన లేబుల్ ఇచ్చాడు, ఆయన క్రియేట్ చేసి దీన్ని దుఃఖాలయం అశాశ్వతం అని ఇచ్చాడు. మనం దాంట్లో రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేసి ఐ వాంట్ టు ప్రూవ్ ఇక్కడ ఇది సుఖాలయం అని, అది మనం చేస్తున్న పని. ఆయన దుఃఖాలయం అని ఆల్రెడీ చెబితే మనం రీసెర్చ్ చేస్తున్నాం, నూనో నేను సుఖంగా ఉంటాను, ఇది ఈ విధంగా సుఖంగా ఉంటాను, ఇంకా ట్రై చేద్దాం అప్పుడు సుఖంగా ఉంటాను, ఇంకా 2 సంవత్సరాలు అయితే నేను సుఖంగా ఉంటాను, ఇంకా 4 సంవత్సరాలు అయితే నేను సుఖంగా ఉంటాను, ఇది లేదు ఇది వస్తే నేను సుఖంగా ఉంటాను, ఈ విధంగా మనం పరిగెత్తు ఉన్నాం. ఆయన ఆల్రెడీ లేబుల్ చేసేసాడు ఇది దుఃఖాలయం అని చెప్పి, మనం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, కాదు 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 సుఖాలయం అని చెప్పి. సో ఏమవుతుంది అప్పుడు, ఫెయిల్ అవుతాం, ఫ్రస్ట్రేట్ అవుతాం. సో అదే చెబుతున్నారు, మనస్సును గనక నువ్వు వీటి మీదకి ప్రయాణిస్తే ఇక్కడ నేను సుఖంగా ఉండాలి, ఎట్లా సుఖంగా ఉండాలనే వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఈ విధంగా చేసినట్లయితే చివరికి దుఃఖమే మిగులుతుంది. మనం ముందు ఇది కన్విన్స్ అవ్వాలి, లేదంటే ఆ రీసెర్చ్ చేస్తామంటే ఎప్పటికైనా రిజల్ట్ అయితే క్లియర్, ఫెయిల్యూర్ అనేది రిజల్ట్. నువ్వు ఎంత ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు మీ ఇష్టం. ఇప్పుడు మీకు తెలిసిపోయింది ఆల్రెడీ, మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అని మీకు రిజల్ట్ ఇచ్చేస్తారు, కానీ మీరు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు, కాదు 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 నేను ఎట్టైనా సరే ఎగ్జామ్ పాస్ అవ్వాలని చెప్పేశారు ఆల్రెడీ, మీ రిజల్ట్ ఫెయిల్, నేను ఫెయిల్ చేసేస్తానని చెప్పాడు కృష్ణుడు. ఏం చెప్పాడు, ఇది దుఃఖాలయం అని చెప్పాడు. సో ఎగ్జామినర్ చెప్తాను నేను ఫెయిల్ చేస్తున్నానని చెప్పి, కానీ మనం మాత్రం ప్రయత్నిస్తున్నాం, కాదు 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 నేను ఎట్లా ఒకట్లా చేద్దామని చెప్పేసి, ఏమన్నా ఛాన్స్ ఉంటుంది ఏమని. సో ఇది దుఃఖాలయం, జన్మ మృత్యు జర వ్యాధి, ఆధ్యాత్మిక క్లేశాలు, ఆది భౌతిక క్లేశాలు, ఆది దైవిక క్లేశాలు, ఈ విధంగా కృష్ణుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, అంటే ఈ సృష్టిని అలా మ్యానుఫ్యాక్చర్ చేశాడు అన్నమాట. దీంట్లో ప్రతి పుట్టిన వాళ్ళందరూ కూడా మరణం ఉంటుంది, వాళ్ళకి ముసలితనం ఉంటుంది, వాళ్ళకి రోగం ఉంటుంది, దాన్ని ఎవరూ కోరుకోరు. కానీ అందరూ అనుభవించాల్సిందే, ఎవరూ తప్పించుకోలేరు. క్లియర్ గా చెప్పాడు. సో ఇవన్నీ లేవు, ప్రస్తుతానికి నాకు అన్ని లేవన్నా గాని త్రివిధ తాపాలు ఇంకో మూడు ఉన్నాయి స్పెషల్. ఆధ్యాత్మిక, మన మనస్సు వలన శరీరం వలన కలిగే నష్టాలు, మన మనస్సు బాగోదు, శరీరం బాగోదు. ఆధ్యాత్మిక, ఆది దైవిక అంటే దేవతల వలన కలిగేవి, భూకంపాలు, సునామి లేదంటే వరదలు ఇట్లాంటివి. ఆది దైవిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. ఆధ్యాత్మిక, ఆది భౌతిక వేరే వాళ్ళ వలన కలిగేవి, దోమల వలన, వేరే జంతువుల వలన, వేరే వాళ్ళ వలన. వేరే వాళ్ళు బాగుంటే మన మనస్సు బాగోదు. సో ఇట్లాంటివన్నీ అనమాట. సో అందుకని ఇక్కడ చెప్పారు ఒక ఇంపార్టెంట్ ఏంటి, మనస్సు మనం బాగుండాలంటే వేరే వాళ్ళకి మంచి ఆలోచించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతసేపు వేరే వాళ్ళని ఎట్లా వాళ్ళని కిందకి తొక్కేద్దామని చూస్తుంటాం. ఎందువలన మనం అట్లా పెంపి మన విద్య అలా మనని పెంచుతుంది. మన దాంట్లో ఏంటి, ఎవరు ప్రతి వాళ్ళు ఏం చెబుతారు తల్లిదండ్రులు, యు షుడ్ కమ్ నెంబర్ వన్, నువ్వు నెంబర్ వన్ రావాలి ర్యాంక్ అని చెబుతున్నారు. అంటే ఏంటి, వేరే వాళ్ళందరికంటే ముందుండు నువ్వు అని. నేను అర్థం అదే కదా. సో ఈ భౌతిక ప్రపంచంలో కాంపిటీషన్, ఈ కాంపిటీషన్ ఒక్కళ్ళకే ఆ స్థానం వస్తుంది. నెంబర్ వన్ ఎంతమంది వస్తారు, ఒక్కళ్ళే వస్తారు. సో కాబట్టి ఒక వందలాది మంది ప్రయత్నిస్తే ఒక్కళ్ళు నెంబర్ వన్ అవుతారు. సో కాబట్టి ఏమని చేస్తాం, వేరే వాళ్ళందరూ నాకంటే తక్కువ రావాలి, నేను నెంబర్ వన్ రావాలి. సో ఈ విధంగా చెడు భావన వేరే వాళ్ళ మీద మనకి స్టార్ట్ అవుతుంది. మనం అందరం అనుకో, ఓ అందరు మీరందరూ బాగా చేయండి, మీరందరూ రాయండి అని చెప్పేసి మనం అనుకో. వాళ్ళందరూ బాగా రాయకుండా ఉంటే బాగుంటుంది, నాకే నెంబర్ వన్ వస్తుంది అనుకుని. ఎందుకని కాంపిటీషన్ అక్కడ సీట్ ఒకటే ఉంది, సీట్ వేరే వాళ్ళందరూ బాగా రాస్తే నీకు సీట్ రాదు. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ మనం పెరుగుతున్నాం కాబట్టి మనం ఆటోమేటిక్ గా ఏమనుకుంటున్నాం, వేరే వాళ్ళందరూ బాగా రాయకూడదు ఎగ్జామ్, నేను ఒక్కడే బాగా రాయాలి. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు, ఆ విధంగా అయితే నీ మనసు ఆనందంగా ఉండలేదు. అది యాక్చువల్గా ఒక పాపం. పాపాల్లో ఒక పాపం ఏంటంటే వేరే వాళ్ళకి కీడించడం ఒక పాపం. సో ఇక్కడ అందుకనే చెబుతున్నారు, మనసు తపస్సు ఏంటి, తపస్సు అని ఎందుకు చెప్పారు ఇక్కడ. జనరల్ గా మనసు ఎప్పుడు తప్పులు చూస్తూ ఉంటుంది వేరే వాళ్ళలో. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, తపస్సు మనస్సులో మనం తపస్సు చేసేది ఏంటి, వేరే వాళ్ళలో మంచి చూడటం. సో అంటే అది ఒక తపస్సు, వేరే వాళ్ళలో మంచి చూడటం ఒక తపస్సు. ఎందుకని కలియుగంలో ఈ నేచర్ వలన ఆటోమేటిక్ గా కలహయుగం. ఎంతసేపు మనం ఏ విధంగా ప్రతి చిన్నదానికి తప్పులు చూస్తూ ఉంటాం వేరే వాళ్ళు, ఇలా చేస్తే బాగుండేది కదా, అలా చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి. సో అందుకనే మన తపస్సు ఏంటి, వీళ్ళ మనం రోజు ప్రాక్టీస్ చేయాలి, వేరే వాళ్ళు ఎలా మంచి చూడాలి, వాళ్ళకి ఏ విధంగా నేను మంచి చేయగలను, నిజమైన మంచి ఏంటి. అందుకనే చెప్పారు నెక్స్ట్ మనసు ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనం వేరే వాళ్ళకి మంచి చేయాలి, చాలా మందికి ఆ భావన ఉంటుంది, మనం వేరే వాళ్ళకి ఉపకారం చేయాలి. కానీ ఏ ఉపకారం చేయాలో తెలియదు. సో అందుకని వాళ్ళకి సహాయం చేయబోయి నష్టం చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు అనుకుంటున్నారు బిడ్డకి ఏ విధంగా సహాయం చేయాలి, నువ్వు నెంబర్ వన్ రా, మంచి జాబ్ తెచ్చుకో. కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఆత్మ సాక్షాత్కారం అనేది లేకపోతే ఇవన్నీ కూడా విలువ లేదు అని చెప్పి. వాళ్ళ ఆత్మ సాక్షాత్కారానికి విలువ ఇవ్వట్లేదు. వాళ్ళకి నిజంగా వాళ్ళ శ్రేయోభిలాషులు, కానీ వాళ్ళకి తెలియట్లేదు నిజమైన శ్రేయస్సు ఏంటి. సో అందుకనే ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఏంటి నిజమైన శ్రేయస్సు అని, ఆ తర్వాత పిల్లలకి అది ఆ శ్రేయస్సు గురించి ఎంకరేజ్ చేయొచ్చు. సో ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచించాలి, భౌతిక విషయ వాచనల గురించి ఆలోచించకూడదు. అది ఆలోచిస్తే బంధానికి కారణమవుతుంది, ఈ ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచిస్తే విముక్తులవుతారు. సో ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, మనం భగవంతుని యొక్క భగవంతుని సేవ చేయటం, మనం ఆత్మ, మనం ఈ శరీరం కాదు. ఈ ఆత్మ, మనం ఆత్మ అయితే ఆత్మగా మనం ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడు మనం ఏంటి, సపోజ్ మనం ఒక జాబ్ లో చేరితే వాళ్ళు చెబుతారు మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆ డెసిగ్నేషన్ బట్టి మనకి పనిస్తారు. అంటే మనం ఏమిటి అనేది తెలిస్తే దాన్ని బట్టి మన కార్యక్రమాలు ఉంటాయి. మనం శరీరము అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తాం. ఏం చేస్తాం, ఆహారము, నిద్ర, భయము, మైదనము, ఈ నాలుగే చేస్తాం, వేరేదేం చేయం. మనం ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారాన్ని అర్థం చేసుకోమో ఈ నాలుగు కార్యక్రమాలు చేస్తాం. మనం ఆత్మ అని అర్థం చేసుకోకపోతే శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏ అయితే జంతువులు కూడా చేస్తూ ఉన్నాయో, ఆహార నిద్ర భయమైదునంచ
సమన్యమేత పశుభిర్నరాణం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మే నహి నా పశుహి సమానాత్.
ఆహార, నిద్ర, భయము, మైదనం, ఈ నాలుగు సమన్యమేత అంటే అన్ని సమానం. ఎవరికి? పశుభిర్ నరాణం, పశువులకి నరువులకి. మనం రీసెర్చ్ చేయవసలు మన లైఫ్ ఏంటనేది. నాలుగు వాక్యాల్లో చెప్పేశారు మన లైఫ్ అంతా. ఆహారము, నిద్ర, భయము, మైదనం మనం వెళ్ళి రీసెర్చ్ చేసుకోవచ్చు. ఈ నాలుగే మనం చేసేది. క్లియర్ గా మహాభారతంలో చెప్పారు ఈ శ్లోకాన్ని. నాలుగు ముక్కల్లో చెప్పేశారు మనం ఏం చేస్తున్నాం అనేది. ఆహార, నిద్ర, భయమైదనం చ సమన్యమేత పశుభిర్ నరాణం ధర్మోహితేషాం అధికో విశేషో. మనకి ధర్మం చేసేది అధికంగా, విశేషంగా మనకున్నది. ధర్మేణ హీన పశుహి సమానాత్. ఆ ధర్మం గనక మనం చేయబోతే పశువుతో సమానం. మనకు చాలా కష్టంగా అనిపించచ్చు, మనం పశు అంటున్నారని చెప్పేసి, కానీ అది సత్యం. అందుకని శాస్త్రం చాలా కటువుగా ఉంటుంది తినటానికి. కానీ మనం చూడొచ్చు, మనం శరీరం అనుకుంటే ఈ నాలుగే చేస్తాం. ఏ విధంగా ఆహారం పొందాలి, ఏ విధంగా నిద్రించాలి, ఏ విధంగా మైదనం చేయాలి, ఏ విధంగా మనను మనం రక్షించుకోవాలి, ఈ నాలుగు తప్పితే ఇంకేముండదు. మనకు అప్పుడప్పుడు ఈ టీవీలో సీరియల్లో చూపిస్తుంటారు, వైల్డ్ యానిమల్ లైఫ్లో, డిస్కవరీ ఛానల్లో జంతువుల గురించి చూపిస్తుంటారు. మీరు చూడండి, ఈ నాలుగే చెబుతారు. జంతువు ఏ విధంగా ఆహారం సంపాదిస్తుంది, ఏ విధంగా నిద్రిస్తుంది, ఏ విధంగా అది పిల్లలను కంటుంది, ఏ విధంగా తన గూటిని చేసుకుంటుంది, తన పిల్లలను రక్షించుకుంటుంది, తనను తాను ఏ విధంగా రక్షించుకుంటుంది, ఈ నాలుగే చెబుతారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది దిస్ ఈజ్ యానిమల్ లైఫ్. నెక్స్ట్ మన జీవితం చూద్దాం. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న నుంచి లైఫ్ లిస్ట్ చేసుకోండి. ఏ కేటగిరీ కింద వస్తుంది మనం చేసే ప్రతి కార్యం? ఏ కేటగిరీ కింద వస్తుంది? ఈ నాలుగింటి కిందే వచ్చేస్తుంది, ఏదో ఒక దాని కింద వచ్చేస్తుంది. సో ధర్మేన హీన పశుహి సమాన. ఈ మానవ ధర్మం, మానవ, ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, దాంట్లో కేవలం 4 లక్షలు మాత్రమే మానవ జన్మ అన్నమాట. సో వీటిలో ఎందుకు ఈ కేటగిరీస్ ఉన్నాయి? ఎందుకు 4 లక్షల మానవ జీవులు స్పెషల్? ఏంటి ఆ స్పెషాలిటీ? మనం ధర్మం చేయొచ్చు. ధర్మం అంటే మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈరోజు కీర్తన, ఈరోజు భగవద్గీత క్లాస్ జరుగుతుంటే మనం వినగలం, జంతువులు వినలేవు, వాళ్ళు విన్నా కానీ అర్థం కావాలి. కీర్తన చేస్తున్నాం, అది కూడా డ్యాన్స్ చేయొచ్చు, కోతులు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, చిలుకలు కూడా పలుకుతూ ఉంటాయి, కానీ వాటికి ఆ భావం లేదు, వాటికి తెలియదు మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి, దానికోసం మనం కీర్తన చేయాలి, భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి, మనం ఈ విధంగా. సో ఈ భావన లేదు వాటికి, ఇది ధర్మం. ఈ ధర్మం లేదు వాటికి. అవి కూడా డ్యాన్స్ చేయొచ్చు, అవి కూడా పలకొచ్చు, చిలక పలుకులు, కానీ వాటికి మనం భగవంతుడి కోసం ఇవన్నీ చేయాలి, భగవంతుడు, మనం భగవంతుడు సేవకుడివి అని చెప్పి అవి అర్థం చేసుకోలేవు. వీరెంత ట్రైనింగ్ ఇచ్చినా గానీ జంతువులు అర్థం చేసుకోలేవు. సో మనకున్న ఈ అరుదైన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. అది ఇక్కడ చెబుతుంది, మనసుని ఆత్మ సాక్షాత్కారం కోసం వినియోగించు, వీటి కోసం వినియోగించొద్దు. అవేటి మనం వేరే జన్మల్లో కూడా చేసినాం. సపోజ్ మనకి జడ్జి ఉన్నాడు, జడ్జికి హై ఫెసిలిటీస్ ఇస్తారు, ఎందుకని? ఒక కారు ఉంటుంది, ఒక సర్వెంట్ ఉంటాడు, ఒక మంచి క్వార్టర్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఇవన్నీ? ఆయన మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ఆయన అన్ని కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ బాగుంటే ఆయన నిర్ణయాలు చక్కగా తీసుకోగలడు అని చెప్పేసి. ఎందుకని? ఒక ఉన్నత ధర్మాన్ని ఆయన నిర్వర్తించాలి కాబట్టి ఆయనకి అన్ని సకల సదుపాయాలు ఇచ్చారు. ప్యూన్కి ఉండదు, ప్యూన్ నుంచి ఉంటాడు పొద్దు నుంచి సాయం దాకా, మళ్ళీ శాలరీ కూడా తక్కువ ఇస్తారు. ఎందుకు ఆయనకు అన్ని హై ఫెసిలిటీస్ ఇచ్చారు? ఆయన చాలా, ఆయన తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అదేవిధంగా మనకి మానవ జీవితంలో అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి జంతువుల్లో లేవు. జంతువులు మీరు చూసినట్లయితే ఎప్పుడు భయంతో ఉంటాయి, ఎక్కడ ఆహారం దొరుకుతుంది ఎదుగుతూ ఉంటాయి. పొద్దున్నే పక్షులు చూస్తే పొద్దున్నే 4 గంటలకు లేస్తాయి, లేచి కా 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 అంటే తిరుగుతూ ఉంటాయి, సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు డ్యూటీ చేరుకుంటాయి. అంటే అడిగి వర్కింగ్ టైం ఎంత? 12 అవర్స్ 14 అవర్స్. అఫ్కోర్స్ ప్రస్తుతం మనవాళ్ళు కూడా చేస్తున్నారు వాటితో పోటీగా. సో పక్షికి ఆహారం పొందడానికి 14 గంటలు పడుతుంది, జంతువుకి ఆహారం పొందడానికి చాలా టైం పడుతుంది, ఊరికనే దొరకదు. కానీ మనకి చాలా సులభంగా దొరుకుతున్నాయి, ప్రస్తుతం కాదు, అట్లీస్ట్ మీరు ఒక 50 సంవత్సరాల క్రితంకి వెళ్తే చాలా సులభంగా అందరూ జీవించేవాళ్ళు. మనకి అగ్రికల్చర్ ఉండేది, పొలం ఉండేది, ఉమ్మడి కుటుంబాలు, మన సొంత ఇల్లు, సొంత ప్లేస్ లో ఉంటాం, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. రోజుకు మనం 20 మైళ్ళు వెళ్లి ప్రయాణించి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం ఎవరు చేసేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చినప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, మాకు మా కంపెనీలో వర్క్ చేయండి అని. అప్పుడు అందరూ అన్నారు ఉద్యోగం అంటే అది శూద్రుడి వర్క్, మేము చేయమని చెప్పారు. మేము హ్యాపీగా ఉన్నాం, మాకెందుకు ఉద్యోగం? చక్కగా మేము పొద్దున్నే లేస్తున్నాం, మా పనులు మేము చేసుకుంటున్నాం, సంకీర్తన చేసుకుంటున్నాం, సాయంత్రం రామాయణం మహాభారతం వింటా ఉన్నాం. ఈ మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటి మీరు, ఉద్యోగం అది ఇది అన్నారు. మేము చక్కగా ఇంట్లో భాగవతం చదువుకుంటున్నాం. మేము వెళ్లాల్సింది మహా అయితే 3-4 నెలలు పొలం పనులుంటాయి, మిగిలిన టైం అంతా ఖాళీనే. అప్పుడు సాధువులను ఇన్వైట్ చేసేవాళ్ళు, రామాయణం వినేవాళ్ళు, మహాభారతం వినేవాళ్ళు, వాళ్ళకి అంత టైం ఉండేది. అన్ని ఫెస్టివల్స్ అన్ని చేసుకునేవాళ్ళు చక్కగా, టైం అంతా చాలా ఉండేది, చాలా సులభంగా. కేవలం 3 నెలలు, అది కూడా పొద్దున సాయంత్రం ఒకసారి పొలం చూసుకోవడం అంతే, పెద్ద ఎక్కువ పనేం లేదు. ఎందుకు అంత సులభంగా మనకు ఆహారాన్ని ఇచ్చాడు? అదే పక్షులకి జంతువులకి అంత కష్టపడి ఎందుకు ఆహారాన్ని సంపాదించుకోవాలి? మనకెందుకు అంత ఫెసిలిటీ ఇచ్చాడు భగవంతుడు? ఆత్మ సాక్షాత్కారం కోసం. ఎందుకని? ఈ మానవ జన్మ అందుకు. మన డెసిగ్నేషన్ ఏంటి? మనం ఆత్మవి, ఆత్మకు కావలసిన పని చేయాలి. కాబట్టి దానికోసం మీరు ఎక్కువ వర్క్ చేయండి. ఈ ఆహార నిద్ర భయం అయితే మినిమైజ్ చేయండి. సింపుల్ గా మనం కొద్దిగా సమయం దానికి స్పెండ్ చేస్తా, మీరు సింపుల్ లైఫ్ గడపండి అని. మనం దాన్ని కాంప్లికేట్ చేసి కాంప్లికేట్ చేసి కాంప్లికేట్ చేసి పక్షుల కంటే కూడా మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నాం ఈ రోజున. భగవంతుడి యొక్క నియమాలను మనం పాటించకపోవడం వలన ఈ రోజు పొద్దున్నే 6 బయలుదేరతారు ఇంటి నుంచి, రాత్రి 10 వస్తారు. కేవలం ఆహార నిద్ర భయం అయిదు కోసం. చూడండి, అంటే మనకెంతో ఎక్కువ ఫెసిలిటీ ఇస్తే భగవంతుడు దాన్ని దుర్వినియోగం చేసుకుని ఆహార నిద్ర భయం అయిదునాన్ని డీలక్స్ ఎడిషన్ లో చేయడం కోసం. కేవలం డీలక్స్ ఎడిషన్ మనం ఏం చేస్తుంటాం? ఆహార నిద్ర భయం అయిదున చిన్నప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇంకా ఎంత బాగా చేయొచ్చు వీటిని. మనం పక్షులతో పోటీ పడుతున్నాం, జంతువులతో పోటీ పడుతున్నాం, కానీ మనం ఎప్పుడు గెలవలేం వాటితో. ఎలుగు వంటి నిద్రపోయినట్టు మనం నిద్రపోలేం, మనం పోటీ పడచ్చా దాంతో? నిద్రలో మనం దాంతో పోటీ పడలేం. మైదనంలో పావురాలతో పోటీ పడలేం, పావురాలు రోజుకు 24-30 చేస్తాయి, మనం దాంతో పోటీ పడలేం. ఆహారం ఏనుగుతో మనం పోటీ పడలేం, ఏనుగు రోజుకు 250 కేజీలు తింటుంది. మనం ఇప్పుడు అదే చేస్తున్నాం, మనం వాటితో పోటీ పడుతున్నాం. డీలక్స్ ఎడిషన్ అంటే ఏంటి? ఇంకా నేను ఎట్లా ఆనందంగా ఉండొచ్చు ఆహార నిద్ర భయం అయినంతో. సో అదేవిధంగా డిఫెండింగ్, రక్షించుకోవడంలో మనం సింహాలతో పులులతో పోటీ పడలేం, అవి చాలా బాగా పోటీ పడగలవు. సో ఈ విధంగా మనం జంతువులతో పోటీ పడుతున్నాం, కానీ ఏ జంతువుతోనూ మనం సరిగ్గా ఎక్స్పర్ట్ కాలేం. మనం దాంట్లో డెఫినెట్గా ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఈ బాడీ, ఈ శరీరం దానికోసం కాదు. ఈ శరీరంతో మనం ఇంద్రియ తృప్తి చేయడానికి ప్రయత్నిస్తే అది ఇట్ విల్ గివ్ దుఃఖం మాత్రమే ఇస్తుంది. మనం ఒకదానికి ఉపయోగించాల్సింది ఇంకో దానికి ఉపయోగిస్తే అది కేవలం ఫెయిల్ అయిపోతుంది మిషన్, అవునా కదా? దేంతో చేయాల్సింది అది చేయాలి. మానవ శరీరం ఎందుకు ఇచ్చారు? ఆత్మ సాక్షాత్కారానికి ఇచ్చారు. ఇది దానికి సూటబుల్, ఈ శరీరం. వేరే దానికి చేస్తే అది సూటబుల్ కాదు. నువ్వు వేరే ఇట్లాంటివన్నీ చేయాలా, అప్పుడు భగవంతుడు వేరే శరీరం ఇస్తాడు. ఓకే, నువ్వు బాగా మాంసం తినాలా, ఓకే టేక్ సింహం శరీరం తీసుకో నువ్వు, అప్పుడు దట్ ఇస్ రైట్ ఫర్ యూ. సో ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క లక్ష్యంతో భగవంతుడు సృష్టించి ఇచ్చాడు. సో అదేవిధంగా ఈ మానవ శరీరం ఆత్మ సాక్షాత్కారం కోసం ఇవ్వబడింది. ఇది ఏదో మనం ఆహారానికో, నిద్రకో, భయంకో, మైదానానికో, దీనికోసం కాదు. కానీ ప్రస్తుతం ఇది తెలియక చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. డిఫెన్స్ ఇంకా ఎట్లా పెంచుకోవాలి, అది ఎట్లా పెంచుకోవాలి, ఇంకా ఆ సిస్టమ్స్, ఈ సిస్టమ్స్, బర్గులర్ అలారం సిస్టమ్స్ అని రకరకాలుగా మనం ఇంటిని ఇంకా ఎంత గట్టిగా పెట్టుకోవాలి, ధనాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇంకా మంచి ఆహారం ఎలా తినాలి, ఇవే చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి ఆలోచించండి, మన జీవితంలో ఏం చేస్తున్నాం? ఇవి కాకుండా ఏమైనా వేరే చేస్తున్నాను నేను? జీవిత లక్ష్యం ఇదేనా? ఇది నాకు ఆనందాన్ని ఇస్తుందా? ఆల్రెడీ మనకి చాలా మంది ఎవ్రీవన్ ఆఫ్ అస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. మనందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ మనం అంతా 20-30 ఉన్నాం. అంటే 20 నేను దీని నుంచి ఎంత ఆనందాన్ని పొందాను? ఈ శరీరంతో ఈ భౌతిక ఆనందం పొందడానికి చాలా కష్టపడాలి. మనం రోజు ఇప్పుడు ఈ రోజంతా కష్టపడితే ఆహార నిద్ర భయం అయినానికి టైం చూడండి, మనం పనిచేసేదానికి టైం చూడండి. ఆహార మహా అయితే రోజుకు 3 తీసుకోండి, 3x15-20 1 అవర్ హార్డ్లీ. నిద్ర కూడా సరిగ్గా నిద్ర పట్టదు మనకి. నిద్ర, మైదనము, నెక్స్ట్ డిఫెండింగ్. సో ఇవి చూసినట్లయితే వాటి కోసం ఇవన్నీ చేస్తున్నాం. మనం ఎందుకు జాబ్ చేస్తున్నాం, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? వాటి కోసం చేస్తున్నాం. కానీ మనం కష్టమే, ఇంత కష్టపడుతున్నాం, ఫలితం వచ్చేసరికి చాలా చిన్న ఆనందం, ఎప్పుడో కొద్దిసేపు. సో మనం తెలివితేటలు ఉపయోగించాలి. అంటే ఈ శరీరం దీనికి కాదు, సో దాన్ని మినిమైజ్ చేయాలి, ఆత్మ సాక్షాత్కారం ఆలోచించాలి. సో ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? నేను శరీరం కాదు, నేను ఆత్మ అని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం ప్రస్తుతానికి ఏమనుకుంటున్నాం? నేను శరీరాన్ని అనుకుంటున్నాం. కాబట్టి శరీరానికి ఏది అవసరమో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సపోజ్ మనం ఈరోజు ఆకలిస్తాం అనుకో, మనం ఇప్పుడు చెబుతూ ఉంటాం, ఓ నాకు టైం అవుతుంది భోజనం చేయాలి, టైం అవుతుంది భోజనం చేయాలి, టైం అవుతుంది భోజనం చేయాలి. ఎందుకంటే అది ప్రయారిటీ. మన శరీరం కాబట్టి కొంచెం వర్క్ లేట్ అవుతున్నా కానీ మనం ఆలోచిస్తుంటాం, లేదంటే ఓ టైం అవుతుంది, లేట్ అవుతుంది, పడుకోవాలి, పది అయిపోయింది, పదకొండు అయిపోయింది, పన్నెండు అయిపోయింది, ఒకటి అయింది, పడుకోవాలి. సో ఎందుకంటే తప్పదు కాబట్టి ప్రయారిటీ. సో మనం శరీరం అనుకుంటే వాటికి ప్రయారిటీ ఇస్తాం, మనం ఆత్మ అనుకుంటే మనం దీనికి ప్రయారిటీ ఇస్తాం. నేను ఆత్మగా ఏం చేస్తున్నాను? ఆత్మ భగవంతుల్లో భాగం అయితే భగవంతుడికి నేనేం చేస్తున్నాను? ఎటువంటి సేవ చేస్తున్నాను? ఈరోజు నేను భగవంతుడికి ఏమైనా సేవ చేశానా? అప్పుడు మనకు అర్థమవుతుంది మనం శరీరం అనుకుంటున్నామా, ఆత్మ అనుకుంటున్నామా. ఈ విధంగా మనం రోజు ఎనలైజ్ చేసుకోవాలి. ఇది మనస్సు యొక్క తపస్సు. అంటే మనస్సు ఎక్కడికి వెళ్తుంది? విషయ భోగాలకు వెళ్తుందా, భగవంతుడి వైపుకి వెళ్తుందా? మనం వీ షుడ్ వాచ్, మనసుని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎటు పరిగెత్తుంది మనసు? సో ఎప్పుడైతే మనం ఇప్పుడు మనం పిచ్చి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం చేస్తుంటారు? ఎవడో ఒకటి నుంచుని ఉంటాడు, అక్కడ మాట్లాడుతుంటారు, మీరందరూ నాకు ఓటు వేయాల్సిందిగా ప్రార్థన, నన్ను ప్రైమ్ మినిస్టర్గా గెలిపించండి, అప్పుడు నేను మీ బాగోగులను చూస్తూ ఉంటాను అని చెప్పి చెబుతూ ఉంటాడు. అక్కడ ఎవరు ఉండరు ముందు, ఎందుకని పిచ్చివాడు కాబట్టి ఆయన ఎంతో కష్టపడ్డాడు పాపం ప్రైమ్ మినిస్టర్ కావడానికి, అవలేదు. సో ఆ విధంగా అనుకుంటూ ఉంటాడు. మనకు తెలుసు అతను పిచ్చివాడు అని చెప్పి మనం వెళ్ళి చెప్పామనుకో, ఏంటో ఇట్లా మాట్లాడుతున్నావు, ఎవరు అక్కడ లేరు అని చెప్పి చెప్పితే ఆయన నువ్వు పిచ్చాడు కదా, చూడు వాళ్ళందరూ ఇదంతా మా ఓటర్స్ అని చెబుతాడు. ఎందువలన తను పిచ్చాడు కాబట్టి వేరే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అనుకుంటారు. కానీ మనకు తెలుసు అతను పిచ్చివాడని. తేడా ఏంటి? అతను అనుకుంటున్నాడు మనం పిచ్చివాళ్ళం అని, మనకు తెలుసు అతను పిచ్చివాడని. అదేవిధంగా వీళ్ళందరూ ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఈ శరీరాన్ని గురించి పరిగెత్తు ఉంది చాలా ఫాస్ట్ గా, విత్ హై స్పీడ్, జెట్ స్పీడ్ పరిగెత్తు ఉన్నారు వాళ్ళు. అటు ఇటు చూడలేదు. వాళ్ళు నాపేమనుకో, ఇదిగో భగవద్గీత టైం లేదండి, చాలా నేను వర్క్ వెళ్ళిపోవాలి అంటారు. ఎందుకయ్యా పనిచేస్తున్నాడు? అవన్నీ అడగొద్దండి. అంటే ఎట్లా అంటే మనం చాలా స్పీడ్ ట్రైన్లో ఎక్కేసామన్నమాట, ఎక్కడికి వెళ్తున్నది ఇది ట్రైన్, ఫూలిష్నెస్. అట్లాగే వాళ్ళు మనం అడిగితే ఏంటి మీ జీవిత లక్ష్యం అంటే అట్లాంటి ప్రశ్నలు అడుగుతారండి. కాదండి, మీరు మృత్యు వస్తుంది కదా, దాన్ని ఎట్లా మీరు ఫేస్ చేస్తారంటే అట్లాంటివి మాట్లాడకూడదు, మృత్యు గురించి మాట్లాడుకోకూడదు, అది తప్పు తప్పు తప్పు, అట్లాంటివి మాట్లాడే. ఎందుకని వాళ్ళకి అంటే వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. అంటే మనం వినకూడదు ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ వినకుండా ఉంటే ప్రాబ్లమ్స్ పోయాయి కాదు, మృత్యు అందరికీ వస్తుంది. అప్పుడు మనం చెప్పలేము, ఓ ఎందుకు వచ్చేస్తావు అనవసరంగా, రాంగ్ అడ్రస్, ఇక్కడికి వచ్చేయండి మృత్యు, ఆ పక్కింటి వాళ్ళకి వెళ్ళండి. వాళ్ళు కరెక్ట్ గా వస్తారు, కరెక్ట్ టైంకి వస్తారు. సో ఈ విధంగా అంటే ఈ ఎవరైతే ఈ శరీరం అనుకుంటున్నారో, ఈ శరీరానికి చేస్తూ ఉన్నారో, మనం ఎప్పుడైతే హరే కృష్ణ భజన చేస్తున్నా, పిచ్చివాళ్ళు టైం వేస్ట్ చేసేస్తున్నారు, ఈ కీర్తన ఏంటి, హరే కృష్ణ ఏంటి, నీకేమైనా బుద్ధి ఉందా, టైం ఇట్లా వేస్ట్ చేసేస్తున్నావు, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అని చెప్పి చెబుతూ ఉంటారు. మనకు తెలుసు ఇది మనం ఆత్మ, మనం ఆత్మకు సంబంధించిన కార్యక్రమం చేస్తున్నామని. వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళకి చూస్తారు. ఎందువలన? వాళ్ళు శరీరానికి సంబంధించింది మన గోల్, మన లక్ష్యం అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో కాబట్టి మనల్ని వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారు. కానీ మనకు తెలుసు వాళ్ళు పిచ్చివాళ్ళని. ఎందువలన? వాళ్ళు శరీరం కాదు, కానీ శరీరానికి సంబంధించినవే చేస్తూ ఉన్నారు జంతువులాగా. ఇది తేడా. వాళ్ళకి శరీరంకి అరే వీళ్ళేంటి ఇట్లా టైం వేస్ట్ చేసేస్తున్నారు, వీళ్ళంతా ఎంత విలువైన టైము, టైం ఎంత విలువైంది, మనం ఎంత డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మనం డబ్బులో ఇంట్రెస్ట్ లేకపోతే అరే పిచ్చి వాళ్ళు, డబ్బులు అంటే ఇంట్రెస్ట్ లేదంట, మనీ ఇస్ హనీ, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అంటూ ఉంటారు వాళ్ళు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మనం, ఇది చాలా ముఖ్యం, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవటం. అందువలన కృష్ణుడు భగవద్గీత దాంతో మొదలు పెడతాడు. ఎందుకని అర్జునుడు కూడా ఇట్లాగే అనుకుంటున్నాడు, ఓ నా బంధువులు, నా మిత్రులు, నా తాత, వీళ్ళందరూ నేను ఎట్లా, వాళ్ళందరూ చనిపోతే నేనేం చేయాలి. సో దానివల్ల ఏమొచ్చింది ఆయనకి? చివరికి మోహము, శోకము, గాంధీవాన్ని వదిలేసి చతికిల పడిపోయాడు. అందరినీ ఓడించిన అర్జునుడు, ఓటమి ఎరగని అర్జునుడు చతికిన పడిపోయాడు. ఏం చేయాలో తోచక, ఎందువలన ఈ శరీర బంధం కారణం వలన, ఎందుకని తన శరీరం అనుకుంటున్నాడు కాబట్టి. అందువలన కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. సో మనమందరం కూడా ఈరోజు శరీరం అనుకుంటూ ఉన్నాం. సో కాబట్టి కృష్ణుడు ఈ భగవద్గీత చెబుతున్నాడు మనకి. అంటే కృష్ణుడు కేవలం అర్జునుడికే చెప్పలేదు, మనందరికి చెబుతున్నాడు మీరు ఈ శరీర బంధాన్ని వదలండి. సో మరి కొంతమంది ప్రశ్నిస్తుంటారు, మరి మీరు శరీరం కాదంటున్నారు కదా, ఆత్మ అంటున్నారు కదా, మరి ఎందుకు ఆహారం తింటున్నారు? మీరు భోజనం చేయొచ్చా, మరి మీరు ఆత్మ కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మనం శరీరం అంటే మన శరీరం కాకపోయినా ఈ శరీరాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఎందువలన ఆత్మ సాక్షాత్కారానికి ఈ శరీరం సహాయం చేస్తుంది. సో ఆహారాన్ని కూడా మనం భగవంతుడికి అర్పించి ప్రసాదంగా స్వీకరిస్తున్నాం, అది భౌతికం కాదు ఇప్పుడు. సో ఈ నాలుగు కార్యక్రమాలను కూడా మనం భగవంతుడి సేవలో చేయొచ్చు. ఆహార నిద్ర భయం 5 నాలుగు, కానీ దానికి అలా చేయటానికి గురువు కావాలి. మనకు తెలియదు ఎంత తినాలో, ఏం తినాలో, ఏ విధంగా దాన్ని ఆధ్యాత్మికం చేయాలో. సో ఈ విధంగా మనం చేసే కార్యక్రమాలను వదలాల్సిన అవసరం లేదు, కానీ చైతన్యాన్ని మార్చుకోవాలి. సో ఇక్కడ ఏ విధంగా అయితే మనకు చెబుతూ ఉన్నారు, మనస్సు తపస్సులో కూడా కొన్ని ముఖ్యమైన సరళత్వము. సరళత్వం అంటే ఏంటి? పైకి ఒకటి లోపల ఒకటి. ప్రస్తుతం ప్రపంచం అంతా ఇదే చేస్తుంది, మేకప్. సరళత్వం అంటే ఏంటి? ఆపోజిట్ టు మేకప్. మేకప్ అంటే చాప కింద పెట్టేయడం, కవరప్ అనమాట. సో ప్రస్తుతం మనకి ఇస్తున్న సొల్యూషన్స్ అన్ని కూడా, ఇప్పుడు మనం అన్నాం అనుకో, జన్మ మృత్యు జరా వ్యాధి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, మనం ఏం చేయాలి? టీవీ అంటే సెన్స్ ఎంజాయ్మెంట్, ఎంజాయ్, ఫర్గెట్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ మర్చిపో, ఆనందంగా ఉండు, ఎంజాయ్. దట్ ఈస్ దేర్ ఫిలాసఫీ. మనకేమైనా కష్టాలు, మూవీకి వెళ్దాం పద, కష్టాలన్నీ మర్చిపోదాం. సో ఈ విధంగా ప్యాచప్ ఆర్ కవరప్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మనం నిజంగా సీరియస్ అంటే ఏంటి? వి షుడ్ బి వెరీ గ్రేవ్. ఏంటి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? కేవలం సినిమా చూస్తే మన కష్టం తీరిపోవట్లేదు, మళ్ళీ కష్టం వస్తుంది కదా. మరి ఇప్పుడు సినిమాతో కష్టం పోయేటైతే మళ్ళీ కష్టం రాకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ అ సొల్యూషన్, ప్రాబ్లమ్ షుడ్ నాట్ రికర్. అది సొల్యూషన్ కాదు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, జీవితాంతం ఇట్లాంటి కవరప్ సొల్యూషన్స్ తో జీవిస్తూ ఉన్నాం మన జీవితాన్ని. ఓ కష్టం వచ్చిందా, ఇది సుఖం, కష్టం వచ్చిందా, ఇది సుఖం. అంతేగాని కష్టానికి నిజమైన కష్టం రాకుండా ఎలా ఉండాలి? వాళ్ళు కూడా అట్లాగే అంటున్నారు, పేదవాళ్ళు, పేదరికం మన నిజమైన సమస్య. మన ఇండియాలో పేదరికం, పేదరిక నిర్మూలనే మన ధ్యేయం. ఈ విధంగా వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మరి పేదరికంగా, పేదరికం తొలగిన వాళ్ళు ఆనందంగా ఉన్నారా? లేరు. మరంటే ఏంటి, పేదరికం పోయినా కానీ కష్టాలు మళ్లీ వస్తున్నాయి, ధనికులు కూడా కష్టాలు వస్తున్నాయి. అంటే అది నిజమైన సొల్యూషన్ కాదు. కొంతమంది చెబుతారు అవిద్య, మనం అవిద్య మన ఈ వెనకబడిన తరానికి కారణం, కాబట్టి అందరినీ విద్యావంతులను చేయండి అంటూ ఉంటారు. సో మరి పిహెచ్డి చేశారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఐఐటీలో చదువుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు జరుగుతున్నాయి? చాలా విద్యావంతులు ఈరోజు ఇంటర్నెట్ లో అన్ని కూడా ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళే. ఎందుకంటే తెలివి తక్కువ అడేటు చేయలేడు, అంటే చదువుకున్నాడు, ఇంటర్నెట్ లో వైరస్ క్రియేట్ చేయలేడు. వైరస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఆటం బాంబు ఎవరు చదువుకున్నాడు, ఎవరు ఆటం బాంబును క్రియేట్ చేయలేదు, చదువుకున్న వాడే చేశాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సో అవిద్య అనేది కాదు, మనకు విద్య ఉన్నా గానీ కష్టాలుంటాయి, విద్య ఉన్నా గాని మనం చనిపోవాలి, విద్య ఉన్నా గాని మనకు ముసలితనం వస్తుంది, విద్య ఉన్నా గాని మనకి పేదరికం ఉంటుంది. సో అది సొల్యూషన్ కాదు. ఈ విధంగా మనల్ని మోసం చేస్తూ ఉన్నారు, రకరకాల పేర్లతో మనని డైవర్ట్ చేస్తూ ఉన్నారు మన ఆత్మ సాక్షాత్కార లక్ష్యం నుంచి. మనం ఆనందం ఈ విధంగా ఆనందం పొందొచ్చు అనే ఉద్దేశంతో మన రకరకాల అంటే మాయతో మనని మోసం చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే నిజమైన లీడర్ అంటే, ఎవరైతే మనకు నిజమైన శ్రేయోభిలాష, ఎవరు మనకి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతారో వాళ్ళు మన నిజమైన శ్రేయోభిలాష, వాళ్ళు మన నిజమైన స్నేహితులు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి మనస్సు కూడా నిజమైన శ్రేయోభిలాష అవుతుంది, మనస్సు మన మిత్రుడు అవుతుంది, లేకపోతే మనసు మన శత్రువు అవుతుంది. అదే మనకి సమ్మోహానికి కారణమవుతుంది మనస్సు. అప్పుడు మనకు అది శత్రువుగా తయారవుతుంది. మనం మళ్ళా మళ్ళా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి, జన్మ మృత్యు జరావే అది ఒకసారే రాదు, మళ్ళా మళ్ళా వస్తూ ఉంటుంది. అదేమి ఆగిపోదు. ఒకసారి మనం మరణించాం కదా, సూసైడ్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం పోతుంది అనుకోవద్దు. సూసైడ్ చేసుకున్నా మళ్ళాగా మళ్ళా అదే ప్రాబ్లం మీకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ప్రాబ్లం వల్ల అయితే సూసైడ్ చేసుకున్నామో అదే ప్రాబ్లం దగ్గర మళ్ళీ నెక్స్ట్ జన్మ మొదలవుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు సూసైడ్ చేసుకుని నేను ప్రాబ్లం క్యాన్సిల్ చేసేసాను అనుకుంటున్నారు, మళ్ళీ సేమ్ ప్రాబ్లంతో నెక్స్ట్ లైఫ్ మొదలవుతుంది. సో ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడు ఇట్లాంటి భౌతిక అరేంజ్మెంట్స్ తో మనం నిజమైన ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోలేం. ఇదంతా కేవలం మనం జస్ట్ టెంపరీ రిలీఫ్. అంటే ఎట్లా అంటే, ఇంతకుముందు ఎట్లా దండించేవాళ్ళంటే రాజులు దోషిని తీసుకెళ్లి నీళ్ళలో పెట్టేసేవాళ్ళు, నదిలో ముంచేసేవాళ్ళు. ఎప్పుడైతే కొట్టుకుంటూ ఉన్నాడు గాలి కోసం, అప్పుడు కొంచెం ఇట్లా పైకి లేపేవాళ్ళు అని చెప్పి వాళ్ళు గాలి పీల్చుకునేవాళ్ళు. ఒకసారి మళ్ళీ పెట్టేసేవాళ్ళు, మళ్ళీ మళ్ళీ అది. సో మన ఆనందం అట్లాంటిది భౌతిక ప్రపంచంలో. అదే అనుకోవచ్చు, బా ఎట్లా ఎంత కష్టం అని చెప్పేసి. మన పరిస్థితి కూడా అలాగే ఉంది, అనేక కష్టాలు అంటే ఉన్నాం మనం. కొంచెం చిన్న ఆనందం వస్తుంది, బా వెరీ నైస్ అనుకుంటారు. ఇంతలో మళ్ళీ కష్టం వస్తుంది. అంటే గ్యాప్ బిట్వీన్ టూ ప్రాబ్లమ్స్ ఇస్ హ్యాపీనెస్. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. రెండు ప్రాబ్లమ్స్ మధ్య ప్రాబ్లం లేకుండా ఉంటే మనం అనుకుంటున్నాం ఆహా నేను ఎంత ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, ఎప్పుడైతే ఇట్లా పైకి లేపుతారో అబ్బా ఎంత ఆనందం అనిపిస్తుంది అతనికి. అదే ఇప్పుడు మనం అందరం కూర్చుని ఉన్నాం గంట సేపటి నుంచి, మనం ఉచ్ఛ్వాస నిశ్వాస హ్యాపీగా మనం ఏం ప్రాబ్లం లేకుండా గాలి పీలుస్తూ ఉన్నాం. మనం అనుకోవట్లేదు ఆహా బాగా గాలి వస్తుంది అని చెప్పేసి. సో అదేవిధంగా మనం ప్రస్తుతం ఆనందం అంటే ఏంటో తెలియదు, కాబట్టి మనం ఈ ప్రాబ్లం లేకుండా ఉండటాన్నే ఆనందం అనుకుంటున్నాం. మనకు నిజమైన ఆనందం తెలియదు. ఇట్లాగే నేను ఒకసారి మనం చూస్తూ ఉంటే వాళ్ళు అడిగారు, ఏంటి ప్రాబ్లం మనకి, అంతా బాగానే ఉంది కదా. అంటే మనకు నిజమైన ఆనందం అంటే ఏంటో తెలియదు. మనకు బ్రహ్మ సమితిలో చెబుతారు, కథా గానం నాట్యం గమనమపి వంశీ ప్రియ సఖీ. మనం అభిషేకం చేసేటప్పుడు పాడుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వైకుంఠంలో కథా గానం నాట్యం, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే అది సాంగ్ లాగా ఉంటుందంట, వాళ్ళ నడక నాట్యం లాగా ఉంటుందంట. అంటే వాళ్ళు అంత అంత ఆనందంతో ఉంటారు, అది ఆనందం అంట. వంశీ ప్రియ సఖి. ఈ విధంగా ఇది వైకుంఠంలో ఉండేది, ఎంతో ఆనందం ఉంది. రాసలీల కృష్ణుడు నృత్యం చేస్తూ ఉన్నాడు. సో మనం దాన్ని ప్రస్తుతం అర్థం చేసుకోలేం. మనం అనుకుంటున్నాం మనం చక్క ఈ కేక్ తింటే నేను ఆనందంగా ఉంటాను, ఈ గులాబ్ జామ్ తింటే నేను ఆనందంగా ఉంటాను, ఇదే ఆనందం అనుకుంటూ ఉన్నాం. అంటే ఏంటది, డిసీజ్ అంటే ఈ మనం రోగగ్రస్త స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ రోగం కొంచెం రిలీవ్ అయితే మనం అనుకుంటున్నాం ఇదే ఆనందం అనుకుంటున్నాం, అది ఆనందం కాదు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే మనకి ఈ ఉన్నత ఆనందం తెలుస్తుందో, అప్పుడు ఈ న్యూన ఆనందాన్ని మనం వదిలేస్తాం. సో కాబట్టి ఇప్పుడు మనకు కూడా మనం ఏం చేస్తున్నాం. సో ఇట్లా అయితే మనం ఏం చేయాలి, సపోజ్ మనం టెండూల్కర్ ఉన్నాడు, మనకి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మన ఫ్రెండ్ చెప్తాడు నువ్వు నన్ను వచ్చాడు టెండూల్కర్ ఈరోజు డబుల్ సెంచరీ చేశాడు, మనకి డబుల్ సెంచరీ నూనో నీకు తెలీదా క్రికెట్ లో రూల్స్ ఉంటాయి ఇలా బ్యాటు బాల్ అని అంత ఇంట్రెస్ట్ లేదు. నువ్వు దాన్ని చూపించాలి, ఒకసారి క్రికెట్ చూపించాలి, చూడు ఆయన ఇట్లా కొట్టాడు అట్లా కొట్టాడు. సో మనం చూసారా మనం దాన్ని మెడిటేట్ చేస్తుంటాం, సచిన్ ఇట్లా కొట్టాడు, అక్కడే ఉండదు బాల్ ఉండదు బ్యాట్ ఉండదు. అంటే మనం ఏదైతే ఒక ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటాడో ఆ ఎక్స్పర్ట్ ను చూస్తే మనకు కూడా అలా చేయాలనిపిస్తుంది. బా ఫోర్ సిక్సర్ సెంచరీ డబుల్ సెంచరీ, మనం కూడా అలా చేయాలనిపిస్తుంది. అట్లీస్ట్ మనం చేయలేకపోయినా మనం అప్రిషియేట్ చేస్తాం, బా ఏం కొడతానండి ఫోర్ సిక్సర్, మనకు బ్యాట్ పట్టుకోవడం రాదు కానీ వీల్ అప్రిషియేట్. అదేవిధంగా ఈ భక్తిలో ఎవరైతే ఆత్మ సాక్షాత్కారంలో నిష్ణాతులై ఉన్నారో వాళ్ళని చూడాలి. బా చక్కగా అతను చూడు, నిరంతరం జపం చేస్తున్నాడు, అతను హ్యాపీగా ఎంతో ఆనందంగా జపం చేస్తున్నాడు, ఎంతో ఆనందంగా కీర్తన చేస్తున్నాడు, ఎంతో ఆనందంగా భగవద్గీత చదువుతూ ఉన్నాడు. మనం చదవలేకపోవచ్చు కానీ దాన్ని అప్రిషియేట్ చేయాలి. అప్పుడు మనకు కూడా అంటే మనం కూడా కొద్ది కొద్దిగా అంటే ఎట్లా సచిన్ లాగా ఇలా కొట్టాడు ఇలా కొట్టాడు అని చెప్పి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అట్లాగే మనం ఎప్పుడైతే ఎక్స్పర్ట్ ను చూస్తామో చాలా ఈజీగా సెంచరీలు చేసేస్తున్నారు ప్రభుపాద వారు, ఎవరిని పడితే వాళ్ళని మార్చేస్తామన్నారు, ఆ ప్రపంచం అంతా తిరిగేస్తా ఉన్నారు, అందరికి కృష్ణ ఎప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు, కీర్తన చేస్తూ ఉన్నారు ఎంతో ఆనందంతో, విగ్రహాలని ప్రతిష్ఠింప చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఆయన చూస్తే మనకు అనిపిస్తారు భక్తి అంటే ఇంత సులభమా,
టకా 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 అందరినీ భక్తులను చేసేస్తున్నారు ఈయన. సో ఆయన్ని చూసి మనం అప్రిషియేట్ చేయాలి. మనం అట్లా చేయలేకపోవచ్చు, కానీ ఆయన గొప్పతనాన్ని మనం కీర్తిస్తే మనం ఒక రోజున మనం కూడా భక్తులం కావచ్చు. ఎట్లయితే సచిన్ని మనం అప్రిషియేట్ చేస్తే మనం ఎట్లా క్రికెట్ లో ఎక్స్పర్ట్ అయిపోతాం. మనం అంత బాగా ఆడకపోవచ్చు కానీ మనం ఎక్స్పర్ట్ అయిపోతాం క్రికెట్ లో. ఇదంటే ఇది, ఇదంటే ఇది, ఇట్లా ఇట్లా మనం మొత్తం అన్ని మనకు మొత్తం తెలిసిపోతుంది అనమాట మొత్తం క్రికెట్. బికాస్ ఒక ఎక్స్పర్ట్ ను చూసాం కాబట్టి అతను ఎంతో సులభంగా క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఓహో ఇది ఇంత సులభం. సో మనకు ప్రస్తుతం అది చూడకపోతే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ గురించి అందరు మాట్లాడుతుంటే మనకు ఈజీ, మనం క్రికెట్ గురించి మాట్లాడటం. ఎవరు క్రికెట్ తెలియదు అనుకో, సపోజ్ మీరు ఒక విలేజ్కి వెళ్ళారు, లక్షల మంది ఉన్నారు, ఆ రోజు వరల్డ్ కప్ మ్యాచ్, మీరు అక్కడికి వెళ్ళారు, ఈ రోజు వరల్డ్ కప్ మ్యాచ్ అంటే అలా వరల్డ్ కప్ మ్యాచ్, ఎందుకంటే వాళ్ళకి క్రికెట్ అంటే తెలియదు. సో మీరు బోర్ ఫీల్ అవుతారు, వీళ్ళకి ఎవరికి క్రికెట్ అంటే తెలియదు, నేను ఎవరితో మాట్లాడాలి అని చెప్పేసి. అదేవిధంగా మనం బయట ప్రపంచానికి లేదనుకోండి, భక్తి చేయాలి, ఆత్మ సాక్షాత్కారం, వాళ్ళు ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం అంట అని చెప్పి అంటారు, మనకి బోర్ కొట్టారు. ఎందువలన, సో అందుకనే చెప్పారండి అసత్సాంగత్యం చేయకూడదు. సో అట్లీస్ట్ మనం భక్తులతో ఉండాలి, అంటే మనం ఆత్మ సాక్షాత్కారం అంటే ఓహో ఆత్మ సాక్షాత్కారం చేసే వాళ్ళతో ఉండాలి, అప్పుడు వాళ్ళకి మనకి రిలేషన్ రిలేట్ చేయగలుగుతారు. మనం భగవద్భక్తి అంటే వాళ్ళు కూడా కొంచెం అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు, మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి గ్రీకు లాటిన్ లాగా ఉంటుంది. సో కాబట్టి మనకి సత్సాంగత్యం చేయాలి, అసత్సాంగత్యాన్ని వదిలివేయాలి, అప్పుడు మనం ఎక్స్పర్ట్ అయిపోవచ్చు భక్తులు. మనకు భక్తి ఎందుకు కష్టంగా ఉంది, కష్టంగా అనిపించే వాళ్ళతో మనం ఉంటున్నాం అందుకని కష్టం అనిపిస్తుంది. అదే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, హ్యాపీగా జపం చేసేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు, అట్లాంటి చోట మనం ఉంటే పెద్ద కష్టం అనిపిస్తుంది భక్తి చేయడం. మనం అంతా క్రికెటర్స్ తో ఉన్నాను, గొప్ప గొప్ప క్రికెటర్స్ తో ఉన్నాను, ఆటోమేటిక్గా నేను క్రికెట్ వచ్చేస్తాను. సో అదేవిధంగా మనం ఈ ప్రభుపాదులు వారు ఆయన బెస్ట్ భక్తిలో ఆయన ఎక్స్పర్ట్ ఛాంపియన్, ఆయన గోల్డ్ మెడల్, గిన్నీస్ బుక్, అన్ని మొత్తం రికార్డ్స్ అనమాట ఆయన. సో కాబట్టి ఆయన సాంగత్యంలో మనం ఉంటే, ఆయన భక్తుల సాంగత్యంలో ఉంటే మనకు చాలా భక్తి సులభంగా చేయగలుగుతాం. ఆయన టీంలో ఉండాలి మనం, ఆయన టీం అంటే ఇస్కాన్లో ఉండాలి, అప్పుడు మనం ఈజీగా భక్తి చేయడానికి అవకాశం లభిస్తుంది. సో మనకి ఈ అవకాశం ఇవ్వడం కోసమే ఆయన ఈ సొసైటీని క్రియేట్ చేశారు. ఆయన హ్యాపీగా బృందావనంలో కూడా కీర్తన చేసుకునేవాళ్ళు ఆయన ఒక్కళ్ళే ఉన్నా కానీ, ఎందుకని ఆయన ఎక్స్పర్ట్, ఆయన ఆల్రెడీ ఆటోమేటిక్గా చేసేస్తున్నారు భక్తి. కానీ మనకివ్వడం కోసం ఆయన ఇన్ని కష్టాలు తీసుకుని అమెరికాకి వెళ్ళి మొత్తం అంత 70 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచం అంతా తిరగాల్సింది ఎందుకు? మనమందరం మన కష్టాన్ని చూసి మనని ఉద్ధరించడం కోసం. ఇదే భావన మనసు ఏంటి, ఎంతసేపు వేరే వాళ్ళకి ఏ విధంగా ఉపకారం చేయాలి, ఎప్పుడు సదా ఈ విధంగా ఆలోచిస్తూ ఉండాలి. ఆయన అలా ఆలోచించారు కాబట్టి ఈ రోజు మనమందరం భక్తులు కాగలుగుతున్నాం. ఆయన మనందరికి ఈ అవకాశాన్ని ఇస్తున్నారు ఈ సొసైటీ ద్వారా, ఈ సంఘం ద్వారా. సో కాబట్టి మనం ఈ సాంగత్యంలోకి రావాలి, వేరే సాంగత్యాన్ని వదిలేయాలి, అప్పుడు మనం కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రభుపాద వారు ఎక్స్పర్ట్, ఆయన ఎక్స్పర్ట్స్ ని క్రియేట్ చేశారు. ఒక ఎక్స్పర్ట్ అంటే ఏంటి, ఆయన ఎప్పుడు కాముగా ఉండడు, ఆయన ఇంకా ఎక్స్పర్ట్స్ ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నిజంగా ఎవరైతే విద్య వస్తుందో వాళ్ళు కాము కూర్చారు, వేరే వాళ్ళని విద్యావంతులను చేస్తారు, నిజమైన విద్య. సో నిజంగా ఎవరైనా క్రికెట్ అంటే ఎగ్జాంపుల్, వాళ్ళు నిజంగా క్రికెట్ కి ప్రాణం అయితే వాళ్ళు వేరే వాళ్ళని క్రికెటర్స్ చేస్తారు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దిస్ ఎ మెండేన్ ఎగ్జాంపుల్, ఇది మెటీరియలిస్టిక్ ఎగ్జాంపుల్, కానీ మీ అందరికి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి దాని గురించి మనం చెబుతూ ఉన్నాం. సో ప్రభుపాదులు వారు ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి ఎక్స్పర్ట్స్ ని క్రియేట్ చేశారు. అనేక మంది ఎక్స్పర్ట్ భక్తులు ఉన్నారు ఈ రోజున, వాళ్ళని చూస్తే మనకు కూడా భక్తి చేయాలనిపిస్తుంది, ఎందుకని వాళ్ళు ఎంతో ఆనందంగా సులభంగా చేస్తూ ఉంటారు ఈ భక్తిని. సో కాబట్టి మనం రోజు ఆ సాంగత్యంలోకి రావాలి. ప్రభుపాద వారి సాంగత్యం అంటే ప్రభుపాద వారి పుస్తకాలు చదవాలి, అప్పుడు మనం దీన్ని చాలా సులభంగా హ్యాపీగా చేయొచ్చు. అది మన సహజ లక్షణం, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం, నిజంగా ఆనందంగా ఉంటాం. లేదంటే మన మనస్సు గనక ఈ విషయ వాంఛల మీదకి వెళ్ళినట్లయితే దుఃఖం మాత్రమే మిగులుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. మీరు రెగ్యులర్ గా వస్తారు కదా, ఇంకా ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నాయో చూద్దాం. వెరీ నైస్ ప్రశ్న. మనస్సు ఆత్మ శాంతి కావాలంటే ఏం చేయాలి? కృష్ణుడు చెబుతున్నాడు శాంతి సూత్రం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు. మనం చేసేవన్నీ ఆయనకి అర్పించాలి. ఆయన మన నిజమైన శ్రేయోభిలాషి. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం అప్పుడు శాంతిగా ఉంటాం. అంటే ఇది కేవలం తెలుసుకోవడం అంటే మన జీవితంలో పాటించడం. భగవంతుడు ఏది చెబితే, ఇప్పుడు మనం భగవంతుడు శ్రేయోభిలాషి అంటే ఏంటి, మన శ్రేయోభిలాషి ఏది చెబితే మనం వినాలి. మన మంచి కోరి ఎవరైనా చెబుతున్నారంటే మనం వినాలి. సో కృష్ణుడు ఏం చెబుతున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య, భగవద్గీత చెబుతున్నాడు. సో మనం నిజమైన శ్రేయోభిలాషి భగవద్గీత చెప్పాడు అంటే మనకు నిజమైన మన శ్రేయస్సు ఏంటి, భగవద్గీత చదవడం, భగవద్గీత అర్థం చేసుకోవడం, భగవద్గీతను పాటించడం. నెక్స్ట్ ఏమని చెబుతున్నారు, నువ్వు చేసేదంతా నాకు అర్పించు. సో దాన్ని మనం అంతా భగవంతుడికి అర్పించాలి. మనం స్వలాభం కోసం చూసుకోకూడదు. సర్వలోక మహేశ్వరం మొత్తం ఆయన, ఆయనకే సంబంధించింది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం అప్పుడు శాంతి లభిస్తుంది. అంటే భగవద్గీత చదవాలి, దాంట్లో పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకెవరన్నా ప్రశ్న?
అక్షరం బ్రహ్మ పరమం జ్యోతి స్వరూపం ప్రణమామ్యహం అన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అక్షరపరబ్రహ్మాన్ని ధ్యానం చేయండి, ఆత్మ సాక్షాత్ కలుగుతుందా? అక్షరపరబ్రహ్మని మనం ధ్యానం చేయండి, ఆత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది?
ఆత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది, అది మెయిన్ అంతే కదా. ఆత్మ సాక్షాత్కారం అంటే మనం ఆత్మ అని తెలుసుకోవటం. ఆత్మ అంటే ఏంటి, భగవంతునిలో భాగం అంటే మనం భగవంతుని సేవించటం. సేవోన్ముఖేహి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యత, ఇది భాగవతంలో చెప్పారు. మన సేవ అనేది మన నాలుకతో మొదలవుతుందంట. సో అందుకనే మన నాలుకతో మొదలవుతుందంటే ఏంటి, భగవంతుని యొక్క నామాలను జపం చేయటం. సో భగవంతుని నామాల ద్వారా, భగవంతుని నామ జపం ద్వారా మన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ప్రత్యేకించి కలియుగంలో వేరే మార్గం ఏదీ లేదు. హరిర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యద. ఈయన కృష్ణుడు కూడా చెబుతున్నాడు, తచ్చును నా గురించి విను, కీర్తన నన్ను కీర్తించు, మన్మనాభవ మద్భక్తు నన్ను పూజించు, నాకు నమస్కరించు, నన్ను స్మరించు. సో కృష్ణుడు చెబుతున్నాడు భగవద్గీతలో. సో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం ఏదైతే ప్రస్తుతం చాలా సులభంగా మనం చేయొచ్చో అది చేయాలి. అందుకనే గురువు కావాలి. గురువు చెబుతాడు భగవద్గీత 700 శ్లోకాలు ఉన్నాయి, ఏ శ్లోకంతో నేను మొదలు పెట్టాలి అంటే ఎక్కడ మన జీవితం మొదలవుతుంది, ఎక్కడ నేను నాకు ఏది ఇంపార్టెంట్, నా పరిస్థితిని బట్టి నేను ఏది చేయగలను. సో మన సొంత శక్తితో అది అర్థం కాదు, కాబట్టి గురువు కావాలి. మన జీవితాన్ని అనుసరంగా మన పరిస్థితులకు అనుగుణంగా ఆయన మనకు ఒక పద్ధతిని ఇస్తాడు, ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారం చేయొచ్చు. ప్రిన్సిపల్స్ భగవద్గీతే, కానీ మన తగ్గట్టుగా ఆయన ఇస్తాడు. సో ప్రస్తుతం చైతన్య మహాప్రభు మనకి ఈ సంకీర్తన ఇచ్చారు. సో భగవంతుని నామాన్ని జపం చేయటం, వినటం, సంకీర్తన చేయటం ద్వారా సంకీర్తన అంటే, సంకీర్తన అంటే చాలా మందితో కూడి అంటే భక్తుల సాంగత్యంతో చేయటం అనమాట. ఈ విధంగా చేసినట్లయితే చాలా సులభంగా చాలా త్వరితగతిన ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.
ప్రతి ఒక్క అధ్యాయంలో చెప్తారు కదా, అక్షర పరబ్రహ్మంలో ఎవరు ధ్యానం చేస్తారో వారు పరబ్రహ్మంగా మారుతారు, లేకపోతే బ్రహ్మంగానే మారిపోతారని చెప్తారు కదా భగవద్గీతలో. అక్షర పరబ్రహ్మ చాలా ఇంపార్టెంట్ కదా.
హరే కృష్ణ, చూడండి మనకి ఒక శ్లోకం తీసుకుని దాన్ని మొక్కలు చేయకూడదు. 700 శ్లోకాలు ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క శ్లోకాన్ని సపరేట్ గా చదవకూడదు. మనకి భగవద్గీత యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భగవద్గీత యొక్క సిద్ధాంతం ఏమిటి, భగవద్గీత ఎందుకు చెప్పబడింది, ఆ సిద్ధాంతం తెలిసినట్లయితే ప్రతి శ్లోకము ఆ సిద్ధాంతం పరంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? భగవద్గీతకు ఒక గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది భగవద్గీత ఎందుకు చెప్పారు అనేది. భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి, డీటెయిల్స్. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క దానికోసం ఒక పర్పస్ తో చెప్పాడు కృష్ణుడు. అర్థమైందా? ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగం ఉంది, భగవద్గీతలో వేరే యోగాలు అన్ని ఉన్నాయి, కానీ కృష్ణుడు చెప్తాడు నా అభిప్రాయం ప్రకారం ఈ యోగం ఉత్తమం అని. అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్పాడు, ఇవన్నీ వేరే వాళ్ళు చెబితే నువ్వు వినొద్దు, ఇది దీనికంటే ఉత్తమమైంది ఇది అని చెప్పడం కోసం. అంటే ఎప్పుడైనా ఒక టీచర్ అంటే ఎక్స్పర్ట్ టీచర్, ఎవరైతే టీచర్ పర్ఫెక్ట్ టీచర్ అంటే ఏంటంటే సరైందే కాదు తప్పు కూడా చెబుతాడు, ఇది తప్పు అని కూడా చెబుతాడు. అప్పుడే శిష్యుడు తప్పు చేయడు, ఎందుకని గురువు ఆల్రెడీ చెప్పేస్తాడు ఇది తప్పు అని చెప్పి. అర్థమైందా? సో కృష్ణుడు అన్ని రకాలు చెప్పాడు, ఇది తప్పు, ఇది 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 ఒక యోగం, దీనికంటే ఉన్నతమైంది ఇది, దీనికంటే ఉన్నతమైంది ఇది, నా అభిప్రాయం ప్రకారం ఓ అర్జున నువ్వు ఇది చెయ్యి. అంటే దాని అర్థం ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్పాడు, అర్జునుడు అర్థం చేసుకోవడం కోసం, దీనికంటే ఇది ఉత్తమమైంది అని చెప్పేసి. అట్లా కొన్ని డీటెయిల్స్ అన్ని చాలా ఉన్నాయి భగవద్గీతలో. అర్థమైనా? కానీ ఈ అన్ని శ్లోకాలని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ భగవద్గీత యొక్క లక్ష్యం ఏంటి, లక్ష్యం ఏంటి, కృష్ణుడు అర్జునుడికి ఎందుకు ఈ భగవద్గీత బోధించాడు? అర్జునుడు మోహంలో ఉన్నాడు, ఆ మోహాన్ని తొలగించడం కోసం, అవునా కదా? సో దానికి చివరికి అల్టిమేట్ సారాంశం ఏం చెప్పాడు చివరిలో? సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం తోమ సర్వపాపి. సో ఆ ఇప్పుడు ఫస్ట్ లోనే చెప్పేది సర్వధర్మాన్ పరిత్యజ టక ఫినిష్ టేక్ ఇట్ మెడిసిన్ వెళ్ళిపో అని చెప్పేసి. ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాడు? అది సరిగ్గా అర్థం కావాలంటే ఇవన్నీ అర్థం కావాలి. సో కానీ ఇవి అర్థం చేసుకోవాలంటే ఆ సారాంశాన్ని బట్టి ఈ అన్ని శ్లోకాలు అర్థం చేసుకోవాలి. అందుకనే ఆచార్యులు పర్పోర్ట్ రాస్తారు భాష్యం. సో అప్పుడప్పుడు మనం చూస్తాం ఇక్కడేమో ఇట్లా ఉంటుంది, ప్రభుపాద గారు రాస్తారు భక్తి చేయాలి అని పర్పోర్ట్లో. దాని అర్థం ఏంటి? భగవద్గీత యొక్క లక్ష్యం భక్తి చేయడం కాబట్టి ఆయన ప్రతి శ్లోకంలో కూడా భక్తి గురించి మెన్షన్ చేస్తారు. సో మనం అనుకుంటుంది ఏంటి ఎట్లా చేస్తున్నారు? ఎందువలన ఆయన సిద్ధాంత పరంగా ఆయన కరెక్ట్, ఎందుకని భగవద్గీత యొక్క సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవుతున్నారు. అర్థమైందా? సో మనం ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని దాన్ని ఎరగొట్టేసి దాంట్లో ఈ ముక్కలు చేసి ఈ ముక్కకు అర్థం ఇది కదా, దీన్ని ఇట్లా చేస్తే ఎలా అవుతుంది అంటే అది మనం భగవద్గీతను అర్థం చేసుకోలేం. అందుకనే భగవద్గీతని మనం గురువు నుంచి నేర్చుకోవాలి. గురువు అంటే ఎవరు? ఎవరికైతే ఈ సిద్ధాంతం తెలుసు, భగవద్గీత యొక్క లక్ష్యం ఏంటి, లేదంటే మన జీవితం ఎప్పటికీ మారదు. చాలా మంది మీరు చూసినట్లయితే వాళ్ళకి కృష్ణుడి లీలలు బ్రహ్మాండంగా చెబుతారు, మన కళ్ళంటే నీళ్లు వచ్చేస్తే వింటే ఆహ్ అంటే మనమే ఆశ్చర్యపోదాం, అంత బాగా వర్ణించే వాళ్ళు ఉన్నారు. భగవద్గీత శ్లోకాలు గడగడ గడగడ చెప్పేస్తారు వాళ్ళు, ఇటు నుంచి 700 మళ్ళీ వెనక నుంచి ముందుకు వచ్చేస్తారు 700 టక టక. కానీ వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందువలన? వాళ్ళ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేదు. కేవలం అంటే మనం తేనె తీస్తా ఉంటే బయట నుంచి నాకితే ఏమర్థం అవుతుంది? మూత ఓపెన్ చేసి తాగాలి. మూత ఎవరు ఓపెన్ చేస్తారు? గురువు ఓపెన్ చేసి నీకు ఇస్తారు. సో ఈ సిద్ధాంతం, అందుకనే ప్రభుపాద వారు సిద్ధాంతం తెలుసు ఆయనకి, కాబట్టి ఆయన అన్ని శ్లోకాలకి సరైన భాష్యం రాశారు. అందుకనే దీన్ని భగవద్గీత యథాతథం అంటారు. సో చాలా మంది భగవద్గీత మీద కామెంట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి సిద్ధాంతం తెలియదు. మనకి ఇప్పుడు రామాయణం మహాభారతం ఉంది, మనకి అందరికీ తెలుసు స్టోరీస్, ఎవరికి తెలియదు రామాయణం గురించి మహాభారతం గురించి? కానీ వాళ్ళ జీవితం ఎందుకు మారట్లేదు? వాళ్ళకి తత్వం తెలియదు. ఎందుకు హనుమంతుడు ఇలా చేశాడు, ఎందుకు రావణాసురుడు ఇలా చేశాడు, దాని నుంచి రావణాసురుడు ఇలా చేస్తే ఎందుకు కష్టాలు వచ్చినాయి, మనం అట్లా మన కష్టాలు ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి, రాముడు అంటే ఎవరు, సీతకి రాముడికి సీతకి గల భక్తి ఏంటి రాముడి పట్ల, ఇవన్నీ మనం నేర్చుకోం. ఓ స్టోరీ మంచి చక్కగా కథ అంతా తినేస్తాం. సో మనకి కథ తెలిసినా గానీ తత్వం తెలియనంత వరకు దాని నుంచి మనం నిజమైన ప్రయోజనాన్ని పొందాం. మనకి మహాభారతం తెలుసు కానీ మన దాంట్లో తత్వం తెలియదు. అందుకనే తత్వం తెలుసుకోవడం ఇంపార్టెంట్, లేదంటే మనం సెంటిమెంటల్ అయిపోతాం. ఓ మహాభారతం, నాకు చాలా ఇష్టం మహాభారతం అంటే, నేను మహాభారతం రోజు వింటాను. కానీ అది గురువు నుంచి వినకపోతే మహాభారతం విన్నా గానీ మన జీవితంలో మార్పు రాదు. సో అందుకనే ప్రభుపాద గారి పుస్తకాలు చదవనంత వరకు ఈరోజు జనాల్లో మార్పు రాలేదు, ఎవరు డెడికేట్ చేయలేదు వాళ్ళ జీవితాలని ఇంత సీరియస్ గా. సో తత్వం తెలిసినప్పుడే మనం వ్యక్తిలో మార్పు వస్తుంది. తత్వం తెలియనంత వరకు మనం ఎన్నిసార్లు అయినా రావచ్చు టెంపుల్ కి, కానీ మనం ఎప్పుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే మన జీవితంలో మార్పు రాదు. సో మనం శ్లోకాలను మొక్కలు మొక్కలుగా ఎరగొట్టకూడదు. మనం దాని యొక్క తత్వం, ఇది నా జీవితం కోసం సంబంధించింది, ఇది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకోవాలి, నా జీవితం ఎట్లా, ఏదో రామాయణం అంటే రాముడు సీతారాముడు ఉన్నారు, మన జీవితానికి అది అప్లై అవుతుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, నేను రావణ నుంచి ఏమి నేర్చుకోవాలి, అది ఆచార్యుడి నుంచి నేర్చుకోవాలి. లేదంటే ఏమనుకుంటారు, ఓ రాముడు ఒక గొప్ప వ్యక్తి, రావణాసురుడు ఒక విలన్, సో ఇది ఒక సినిమా, ఇది ఒక మంచి స్టోరీ, ఇంతవరకే అర్థమవుతుంది. కానీ దాని వెనక తత్వం ఉంది. రాముడు వచ్చాడంటే రాముడు లీలలు దివ్యమైనవి, వాటి నుంచి ఎన్నో బోధనలు మనకిస్తున్నాడు. పాండవులు ఉన్నారంటే వాళ్ళ జీవితంలో మనకి ఎన్నో బోధనలు ఉన్నాయి. మనం ఓన్లీ కథ నేర్చుకున్నాం అనుకోండి, తత్వం నేర్చుకోలేదు అనుకోండి, మన జీవితంలో మార్పు రాదు. తత్వం నేర్చుకుంటే మన జీవితంలో ఓహో ఇది మనకి ఈ విధంగా మనం నేర్చుకోవాలి, నా భావన ఇట్లా మార్చుకోవాలి. ఈరోజు చెప్పుకున్నాం మన మనస్సు ఎక్కడ ప్రయోగించాలి, విషయ వాసనలక లేదంటే ఆత్మ సాక్షాత్కారానిక. సో ఏంటనేది మనం తెలుసుకోవాలి, వెళ్ళి మన ఇంట్లో అప్లై చేయాలి. ఓ మనం ఆలోచించాలి, ఈ రోజు నా మనసు ఎక్కడికి వెళ్తుంది, ఎటు వెళ్తుంది, కనీసం కొద్దిసేపు అన్న భగవంతుడి గురించి ఆలోచించానా, అప్పుడే అది తత్వం అర్థం చేసుకున్నట్టు మన జీవితంలో మార్పు వస్తుంది. అప్పుడే ఓ ఇంకా ఏం చేయాలి, ఇంకా భక్తుల సాంగత్యం తీసుకుందాం, అదే మంచి క్లాస్ చెప్పారండి, వెరీ నైస్ వెరీ నైస్, మనసు అంటే ఒకటి ఉందంట, అది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, మంచి స్టోరీలు చెప్పారు, 4 కథలు చెప్పారు అని చెప్పి మనం వెళ్ళిపోయాం అనుకో, ఉపయోగం ఏముంది? సో కాబట్టి ఈ తత్వం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రభుపాద గారు చెబుతున్న ఆ తత్వాన్ని చెబుతున్నారు. సో ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళు తత్వాన్ని అర్థం చేసుకుంటారు ఫస్ట్. సో భగవద్గీత తత్వం ఏంటంటే మనం ఏ విధంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు, దానికి సులభమైన మార్గం హరే కృష్ణ మంత్ర జపం. హరే కృష్ణ
హరే కృష్ణ హరే రామ. ఆత్మ వేరు శరీరం వేరు అని చెప్పారు, మరి మనసు చేసే పని ఆత్మకు సంబంధించిందా? మరి ఆత్మ మొదలుపెట్టి మనస్సుకు మనం చేసే ప్రతి పని మనసు చేస్తుందా? అది మొదలు ఆత్మ ద్వారా మన శరీరాన్ని కష్టపెట్టి తర్వాత మనసు సంబంధించింది అవుతుందా? అది మనం చేసే ప్రతి పని మనసు చేస్తుందా ఆత్మ చేస్తుందా?
వెరీ నైస్ క్వశ్చన్, వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఆత్మ సాక్షాత్కారానికి మనస్సుకి సంబంధం ఏంటంటే ఆత్మకి మనస్సుకి లేనికేంటి? సో కృష్ణుడు చెబుతున్నాడు, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకారమిత స్వన్యం ప్రకృతి విధి మే పరం భిన్నా ప్రకృతి మే సదా. కృష్ణుడు చెబుతున్నాడు భూమి ఇవన్నీ పంచభూతాలు మనస్సు అహంకారము బుద్ధి ఇవన్నీ కూడా నా బాహ్య శక్తులు. సో దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం, జీవభూతం మహాబాహు అంటే జీవులు కూడా నా యొక్క శక్తులే. అంటే మనము అంటే ఆత్మ కూడా భగవంతుడి యొక్క శక్తే, ఈ మనస్సు కూడా భగవంతుడి యొక్క శక్తే. సో కాకపోతే మనం ఆత్మ అనేది చాలా మైన్యూట్ అంటే చాలా చిన్నది, కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మనం పడిపోతాం త్రిగుణాలకి. కానీ ఈ త్రిగుణాలు ఎక్కడ ఉన్నాయి? మెయిన్ గా మనస్సులో ఉంటాయి. సో మన మనస్సు మన లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది, మనస్సును బట్టి ఇంద్రియాలు వెళ్తుంటాయి. సపోజ్ నాకు మనసు అనుకుంటుంది నేను గులాబ్ జామ్ తినాలని, సో చెయ్యి వెళ్తుంది అంటే ఇంద్రియం వెళ్తుంది. సో మనస్సు నుంచి ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉన్నాయి. అందుకనే చెబుతాడు మనస్సు ఇంద్రియాల్లోకి నేను మనస్సుని అని చెబుతాడు కృష్ణుడు. అంటే ఇంద్రియాలన్నింటిలోకి ఇన్ని చాలా బలమైంది మనస్సు, అంటే ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసేది మనస్సు. సో ఇప్పుడు ఈ మనస్సు కంటే ఉత్తమమైంది బుద్ధి. అందుకని ఇందాక చెప్పాం బుద్ధి నాశాత్, అంటే మనస్సు కంటే చాలా తెలివైంది బుద్ధి, దానికంటే అహంకారం, దానికంటే ఉన్నతమైంది ఆత్మ. కానీ ఈ మాయలో పడిపోవడం వలన అది మనస్సు యొక్క కంట్రోల్లోకి వచ్చేసింది. మనస్సు ఏం చేస్తుంది అంటే మనస్సు అంటే మనకి ఇది ఎగ్జాంపుల్ ఇలా అర్థం చేసుకోవచ్చు, చారియట్ డ్రైవర్ హార్సెస్, గుర్రాలేమో ఇంద్రియాలు, తాళ్ళేమో మన మనస్సు, దాంట్లో కంట్రోల్ చేసేది బుద్ధి, డ్రైవర్ మనం ప్యాసింజర్ వెనక కూర్చున్న ఆత్మ. సో ఆత్మ ఈ బుద్ధి ఎలా తీసుకెళ్తుందో అట్లా వెళ్తుంది. సో ఇక్కడేంటి, ఎప్పుడైతే ఈ బుద్ధి వీక్ గా ఉంటుందో, ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదో, అంటే భగవంతుడి నుంచి భగవంతుడి యొక్క శాస్త్రాల నుంచి మనకి తెలివితేటలు ఉండవో, ఆ డ్రైవర్ వీక్ గా ఉంటాడు. సో ఇంద్రియాలు అటు ఇటు పరిగెత్తా ఉంటాయి, మనసు దానికి సహకరిస్తుంది. ఇంద్రియాలు చూస్తాయి, ఓహ్ హియర్ ఇస్ ఎ నైస్ సబ్జెక్ట్ టు ఎంజాయ్, మనం దీన్ని ఎంజాయ్ చేయాలి. ఇంద్రియాలు కళ్ళు చూస్తాయి, అది మనసు అనుకుంటుంది వెరీ నైస్, అది ఇంకా కంటెంప్లేట్ చేస్తుంది, దాన్ని ఆలోచిస్తుంది అనమాట. బుద్ధి అంటుంది నన్ను ఇది మంచిది కాదంటుంది, ఓ ఇది మనకు మంచిది కాదు. కానీ మనసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, బుద్ధిని తోసేస్తుంది అనమాట. మనకి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ లేకపోతే మన రోజు, అందుకనే ప్రభుపాద గారు పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవకపోతే మనకి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ రాదు, అప్పుడు మనస్సు మనని కంట్రోల్ చేస్తుంది. సో మనస్సు చాలా బలీయమైంది, అందుకనే కృష్ణుడు చెబుతాడు, అర్జునుడు చెబుతాడు చాలా కష్టం, కృష్ణ నువ్వు చెబుతున్నావు ఈ మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టం, ప్రమాది బలవద్ృఢం అస్థిరం చంచలం, చంచలం హి మన కృష్ణ. సో కృష్ణుడు చెబుతాడు కరెక్ట్, చాలా కష్టం, మనసు చాలా చంచలమైంది, చాలా బలమైంది. సో అందుకనే అంటే బికాజ్ మనస్సు ఇంద్రియాల కంటే ఉన్నతమైంది, నెక్స్ట్ అది చాలా బలమైంది కాబట్టి మనస్సు నుంచి మనం మాట్లాడుతున్నాం. మనసును కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి, సో అప్పుడు బుద్ధి అంత డిస్టర్బ్ చేయదు. సో ఇప్పుడు మనం ఇందాక చూసాం, ధ్యాయతో విషయాన్ పుంస సంగ శేషోపజాయతే సంగా సంజాయతే కామ కామ క్రోధో విజాయతే క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధి నాశం. అంటే బుద్ధిని కూడా మనస్సు మేనిపులేట్ చేసేస్తుంది. మనం అంటే మనస్సు గనక దేని మీద అంటే మెడిటేట్ చేస్తుందో, మనకి అది బంధాన్ని ఏర్పడుతుందో, ఆ బంధం ఎంత బలీయమైందంటే ఈ బుద్ధిని కూడా అది మేనిపులేట్ చేస్తుంది. సో కాబట్టి మన మనస్సును గనక ఆత్మకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తే ఈ బుద్ధి బలీయం అవుతుంది. అర్థమవుతుందా? మనస్సును గనక భగవత్ ఆత్మ సాక్షాత్కారం మీద భగవంతుని సంబంధించి చేస్తే మన బుద్ధి చాలా స్ట్రాంగ్ అవుతుంది, అంటే డ్రైవర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బుద్ధి స్ట్రాంగ్ అవుతుందో మనసు ఏం చేయలేదు, మనసు మన ఫ్రెండ్ అయిపోతుంది, బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. సో కాబట్టి ఆత్మ, ఆత్మకి మనసు సంబంధం ఏంటంటే ఆత్మ ప్యాసింజర్, అంటే ఈ బుద్ధి మనసు తీసుకునే డెసిషన్స్ మీద ఆత్మ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఆత్మ ప్రస్తుతం బందీ అయింది ఏ విధంగా, భౌతిక ప్రపంచంలో. సో దీని నుంచి బయటపడాలి అంటే మనసు సహాయం చాలా అవసరం. మనసును కనుక కంట్రోల్ చేస్తే ఇంద్రియాలు చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతాయి. అందుకనే మన కంట్రోల్ స్టార్ట్ విత్ మైండ్, అంటే మన మనస్సుతో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆత్మ మనస్సు కాదు, మనస్సు ఆత్మ కాదు, రెండు వేరు వేరు. కానీ మన ఆత్మని ఈ భౌతిక బంధం నుంచి ముక్తి చేయాలంటే ఈ మనస్సు చాలా ముఖ్యం. ఎందుకని, దాన్ని ఫస్ట్ కవర్ చేసింది అహంకారం. అహంకారం వల్ల మనం ఫస్ట్ కవర్ అవుతాం, నేను అనుభవించాలి. ఆ తర్వాత బుద్ధి నాశం, తర్వాత ఈ మనస్సు. ఈ మనస్సు వల్ల మనకి అనేక అటాచ్మెంట్స్, బంధాలు ఏర్పడుతున్నాయి. మనస్సు వల్ల మనకి బంధాలు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ బంధాలను మళ్ళీ తొలగించాలంటే అదే మనస్సుని ఉపయోగించాలి. అనే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అదేవిధంగా ఈ మనస్సు ఈ భౌతిక విషయాల వలన బంధాలను ఏర్పరుస్తుంది. అదే మనస్సుని మనం సరైన ఆత్మ సాక్షాత్కారాన్ని కనుక వినియోగించినట్లయితే అదే మనస్సు మనని డెలివర్ చేస్తుంది, మనని ఉద్ధరిస్తుంది. సో ఈ విధంగా మనస్సు, అందుకనే సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్ మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కలోదయే. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ మైండ్. సవై మన కృష్ణ పదార విందే, మనస్సుని ఫస్ట్ కృష్ణ యొక్క పాదాల చెంత ఉంచాలి. అప్పుడు మనం అన్నింటినీ వేరే ఏది చేసినా గానీ అది సవ్యంగా సాగుతుంది. అప్పుడు మన తర్వాత ఏమవుతుంది, సవై మన కృష్ణ పదార విందే వాచాంసి వైకుంఠ గుణాను వర్ణని, మన యొక్క వాచ అంటే మన మాటల్ని, వైకుంఠ అంటే వైకుంఠ గుణాను వర్ణనే, వైకుంఠం యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి ఉపయోగించు. మన మనస్సు ఫస్ట్ అది చేస్తే రెండోది చేయొచ్చు. మనస్సు వేరే చోట ఉందనుకోండి, మనం ఇప్పుడు టెంపుల్లో ఉన్నాం, మనం ఆలోచిస్తున్నాం ఎప్పుడు ప్రసాదం పెడతారో ఏంటో, చాలా లేట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఉన్నాం కానీ మనసు అక్కడ ఉంది. సో ఇక్కడ ఫలితం మనం పొందాం, అవునా కదా. మనసు అక్కడ ఉంటే ఇక్కడ మన ఫలితం ఎట్లా పొందుతుంది? సో మనస్సు అటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మన కీర్తనలో ఉంటాం కానీ ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నాం, కీర్తనలో ఏం ఫలితం వస్తుంది? సో ఇంద్రియాలతో మనం పనులు చేస్తూ ఉన్నాం కానీ మనసు ఎక్కడ ఉంది, ఫలితం రాదు. సో ఫస్ట్ లవ్ ఫర్ కృష్ణ స్టార్ట్ విత్ అటెన్షన్, దట్ ఇస్ మైండ్. మనం కృష్ణుని ప్రేమించాలంటే మనం అతన్ని ఆ కీర్తన పట్ల మనం మనస్సుని అటెన్షన్ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నుంచి వస్తుంది. సో మన మనస్సు మన బంధానికి కారణమైంది కాబట్టి, ఆత్మ బంధానికి కారణమైంది కాబట్టి, అదే మనస్సుని మనం వేరే ఆత్మ సాక్షాత్కారం వినియోగించినట్లయితే అదే మనస్సు మనకి డెలివర్ చేస్తుంది ఆత్మని. సో కాబట్టి మనం ఈ మనస్సుని భగవంతుని ఆత్మ సాక్షాత్కారం నుంచి ఆలోచించడం చాలా అవసరం.
సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు సూసైడ్ గురించి చెప్పారు కదా,
యా
సూసైడ్ లో ఏదైతే శరీరానికి నష్టపడించడం తప్పితే అది ఆత్మను వదిలేసినా మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ఆ కష్టం అనేది అలాగే ఉంటుందని చెప్పారు. అయితే దానికి అది పూర్వజన్మ సుకృతం మైండ్ లో ఉంటుందంటారా? నేటి ఈ జన్మలో చేస్తున్న కృతులన్నీ రేపు వచ్చే జన్మలో మనం చేయగలమా, చేస్తామా, అది మనకు గుర్తుంటుందా, అది ఎలా ఉంటుంది?
ఓకే, వెరీ నైస్. దైవ నేత్రేణ, దిస్ ఇస్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద భాగవతం. అంటే ఇప్పుడు చూడండి, మనకు గుర్తుండదు, మన కర్మలే మనకు గుర్తుండదు, మనం పూర్వజన్మలో ఏం చేస్తామో తెలియదు. కానీ మనకు దాన్ని బట్టి కోరికలు వస్తుంటాయి. యాక్చువల్ మైండ్ లో ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి. మైండ్ ఈజ్ లైక్ ఏ హార్డ్ డిస్క్, దాంట్లో అన్ని రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. సో ఎన్నో వాసనలు మన పూర్వజన్మలో చేసిన అన్ని రిజిస్టర్ అవుతాయి. దాన్ని బట్టి ఈ జన్మలో మనకు కోరికలు వస్తూ ఉంటాయి. మనం సడన్ గా ఒక కోరిక వస్తుంది, మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించకపోవచ్చు. ఎందువల్ల, ఇంతకుముందు ఎప్పుడో హార్డ్ డిస్క్ లో ఉందన్నమాట, రిజిస్టర్ అయిపోయింది ఎన్నో జన్మల్లో. సో మనం అనుకోవచ్చు, మనకి తెలియదు కదా మన పూర్వజన్మలో ఏం చేస్తామో, మరి అసలు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ, ఎవరు మనకి జన్మనిస్తున్నారు. అందుకనే దైవ నేత్రేనా, దైవ అంటే డివైన్, కృష్ణుడు చెబుతున్నాడు నా ఎనర్జీ ఉంది, మాయా మాయ చెబుతుంది ఓహో నీకు ఈయన. అందుకనే కృష్ణాస్ అరేంజ్మెంట్ ఇస్ పర్ఫెక్ట్. కృష్ణుడు ఆత్మతో పాటు పరమాత్మను కూడా పెట్టాడు. సో పరమాత్మ ఇప్పుడు మనం ఎట్లయితే మనం అంటే మన దగ్గరగా ఉంటే ఏ విధంగా మనకు అన్ని అర్థమవుతాయి అంటే, ఇప్పుడు సపోజ్ మనం గులాబీ తోటకి వెళ్ళాం అనుకోండి, ఆ వాసనను బట్టి మనకు అర్థమైపోతుంది ఇది గులాబీ తోట అని. అంటే మనం వెళ్లే ముందే వాసన వలన ఓ గులాబీ తోట కావాలి, గులాబీ వాసన వస్తుందని. అదేవిధంగా ఆత్మ పక్కనే పరమాత్మ ఉంటుంది. సో ఆత్మ యొక్క కోరికలన్నీ కూడా పరమాత్మ వాసన చేస్తుంది, అంటే అన్ని కూడా దానికి రిజిస్టర్ చేసేస్తుంది. సో పరమాత్మ యాక్చువల్ గా అకౌంట్ ఇస్తుంది యమధర్మరాజుకి. యమధర్మరాజుకి 9 అకౌంటెంట్స్ ఉన్నారు. ప్రతి వ్యక్తికి కూడా 9 అకౌంట్స్ ఇస్తారు. ఒక వ్యక్తి అకౌంట్ 9 ఇస్తారు యమధర్మరాజుకి. మన పగలు, రాత్రి, గాలి, ఇట్లా మొత్తం ఆకాశం, ఇట్లాంటివన్నీ వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తారు. అన్నిటికంటే అల్టిమేట్ సాక్ష్యం ఎవరు ఇస్తారు? పరమాత్మ ఇస్తారు. దాన్ని బట్టి యమధర్మరాజు డిసైడ్ చేస్తాడు ఏ జన్మ ఏంటి ఎంత, క్యాలిక్యులేషన్ అంతా క్లియర్ గా వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మ అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం సూసైడ్ చేసుకుంటామో పరమాత్మ నోట్ చేసుకుంటుంది, ఓకే చూడు అంటే భగవంతుడి లెక్క ప్రకారం నువ్వు ఈ శరీరంలో ఇన్ని కష్టాలు అనుభవించాలి, ఇంత ఉంది, నువ్వు దాన్ని ధిక్కరించి నువ్వు దాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నావు. సో కాబట్టి మళ్ళీ దాన్ని ఎట్లయినా సరే ఆ అకౌంట్ క్లియర్ చేయాలి. సో కాబట్టి అగైన్ పరమాత్మ విల్ గివ్ దట్ అకౌంట్. యూ స్టాప్డ్ హియర్ అబ్రప్ట్లీ, దాని అంటారు కదా ప్రోగ్రామ్ స్టాప్డ్ అబ్రప్ట్లీ, అంటే సడన్ గా దాన్ని మన కంప్యూటర్ సరిగ్గా షట్ డౌన్ చేయకపోతే అది అంటుంది మళ్ళీ సరిగ్గా క్లియర్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మనం ఎప్పుడైతే అబ్రప్ట్ గా మన జీవితాన్ని ఆపేస్తే దాన్ని మళ్ళీ పరమాత్మ మళ్ళీ ఆ ఫెసిలిటీ ఇస్తుంది అక్కడి నుంచి కంటిన్యూ చేయడానికి. సో పరమాత్మకి అన్ని తెలుసు. సో పరమాత్మ వలన మనకి ఇవన్నీ ఆలోచనలు, మనకి మన యొక్క పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన కర్మ ఇవన్నీ కూడా పరమాత్మ అధ్యక్షతన, దైవ నేత్రేన అంటే దుర్గాదేవి అధ్యక్షతన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇక్కడైతే మనం ఎస్కేప్ అవ్వచ్చు, కానీ వి కెనాట్ ఎస్కేప్ ద లాస్ ఆఫ్ నేచర్. ప్రకృతి నియమాలను మనం తప్పించుకోలేమన్నమాట. వెరీ నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ అదర్?
హరే కృష్ణ ప్రభుజీ, చైతన్య మహాప్రభు సంచారం చేసేటప్పుడు నగర సంకీర్తన ఒక అడవి గిండ పోతూ ఆయన కీర్తన చేసేటప్పుడు పశుపక్షులు సైతం వాటి స్వధర్మాలను మార్చి ఆయన చేసే సంకీర్తనలో పాల్గొన్నారు. అయితే మీరు ఇప్పుడు క్లాసులో ఏం చెప్పారు, మైదనం గురించి, సింహ మాంసాహారం తినే లైన్ గురించి ఇట్లా చెప్పారు. మనం ఒక భక్తి అంటూ చేస్తూ ప్రకృతిలో ప్రతి ప్రాణి కూడా భగవంతుడు నిర్దేశించిన ప్రకారం వాటి స్వధర్మాలను అవి నిర్వర్తిస్తూ జీవిస్తాయి. మనం భక్తి చేస్తూ ఇంకొక ప్రాణిని అవమానించడం కానీ, అసహ్యంగా మాట్లాడడం కానీ మనకు ఎంతవరకు సమంజసము? ఇది నా ప్రశ్న.
అయితే నాకు అర్థం కాదు ఏంటంటే క్వశ్చన్ లో 2-3 పాయింట్స్ ఉన్నాయి, అంటే 2-3 డిఫరెంట్ థింగ్స్ సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నాకు ప్రశ్న ఎలా అర్థమైందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి తర్వాత ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ సెక్షన్, చైతన్య మహాప్రభు పశుపక్షాదులను కూడా ఉద్ధరించారు, అదే కదా కీర్తన చేస్తూ. తర్వాత రెండో సెక్షన్. మూడో సెక్షన్ ఏమైందంటే మనం వేరే వాళ్ళని అసహ్యంగా మాట్లాడటం కానీ వేరే జీవరాశిని కించపరచకుండా ఉండాలి. సో అంటే చైతన్య మహాప్రభు అంత కృపామయుడు, అంత ఇచ్చాడు, కానీ ఈ రోజు మనం భక్తులుగా మనం వేరే వాళ్ళని అసహించుతా, ఇస్ దట్ ద ప్రశ్న?
ఈ అధికారం మనకు ఉన్నదా? అది ఆత్మసాక్షాత్కారంలో ఆయన విరాట్ స్వరూపము అర్జున్ కి చూపెట్టినప్పుడు ప్రతి ప్రాణిలో నేను ఉన్నాను అని చెప్పాడు. అలాంటప్పుడు మనకేం అధికారం ఉంది ఇంకొక ప్రాణిని అసహ్యంగా మాట్లాడుకోవడం గాని, నిందించడం గాని, మనకేమన్నా అధికారం ఉందా?
లేదు, లేదు అధికారం లేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మనం వేరే వాళ్ళకి ఒక్కరు కూడా హింసించడానికి మనకి అధికారం లేదు. అదే ఇప్పుడు ఈరోజు శ్లోకం అదే మనసులో ఏంటి, వేరే వాళ్ళని ఇంచి చెడుగా కూడా ఆలోచించకూడదు, వాళ్ళ శ్రేయ వాళ్ళ మంచి గురించి ఆలోచించాలని చెప్పారు. సో కాబట్టి మనకు అధికారం లేదు, మనం వేరే వాళ్ళని కించపరిచే అధికారం మనకు లేదు. ఇంకేమైనా ప్రశ్న ఉందా?
అలాంటప్పుడు మళ్ళీ మనము ఎందుకు ఇంకొక ప్రాణిని ఎగ్జాంపుల్ గా చేసి అవి అట్లా చేసే మనం వాటితో పోటీ పడలేము అని ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్పాలి? వేరే విధంగా కూడా దాన్ని మనము చెప్పవచ్చు కదా ప్రభుజీ.
ఓకే, వెరీ నైస్. నో, ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. సో అంటే నేను ఎగ్జాంపుల్ యూజ్ చేశాను కదా, అంటే అవి వారిని కించపరిచానని చెప్పాను. ఫర్ ఏ హయ్యర్ కాజ్, ఒక ఇప్పుడు మనం ఏనుగు ఎక్కువ తింటుందని చెప్పేసి దాన్ని తిట్టం, అది దాని యొక్క సహజ స్వభావం. కానీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నేను క్లాస్ లో చెప్పింది ఏంటంటే వాటిని కించపరుద్దామని కాదు, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి. అంతేగాని ఏనుగు ఏదో వేస్ట్ అని కానీ లేదంటే సింహం ఏదో తక్కువ అని కానీ చెప్పట్లేదు. అందుకనే మెయిన్ థింగ్ ఈజ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ విత్ వాట్ ఇంటెన్షన్ మనం మాట్లాడుతున్నాం, ఏ భావంతో మనం మాట్లాడుతున్నాం. భావం ఇంపార్టెంట్. సో నా భావం ఏంటి వాళ్ళని కించపరుద్దామని కాదు, నా భావం ఏంటంటే వాటి నుంచి ఏం నేర్చుకుందామని. సో కాబట్టి యాజ్ ఫర్ అస్ ఐ నో ఇట్స్ నాట్ ఎఫెన్స్, ఎందుకంటే ఆచార్యులు చేస్తారు దాన్ని. నేను మాట్లాడినంత ఆచార్యులు మాట్లాడేది. సో కాబట్టి ఆచార్యులు వాటిని ఆ విధంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అంటే ఏంటి, అది తప్పు కాదు. అది అంటే మనకి ఆ విధంగా అర్థమవుతున్నా గానీ వాళ్ళ భావం ఒక జీవరాశిని భౌతిక బంధం నుంచి బయటపడేయటానికి దాన్ని ఆ ఉదాహరణలు ఉపయోగిస్తున్నారు, కాబట్టి అది తప్పు కాదు. సో అది మనం వాటిని హింసించట్లేదు, వాటిని కించపరచట్లేదు.
ఇంకొక ప్రశ్న, పశుపక్షాదులకి ఎలాంటి సెన్స్ లేదు, కీర్తన చేస్తే అవి అర్థం చేసుకోలేవు, ఏదైనా భాగవతం గురించి భగవద్గీత గురించి చెప్తే కూడా అవి అర్థం చేసుకోవాలి అన్నాం. ఇప్పుడు ప్రకృతి సహజంగా పెద్ద పెద్ద విపత్తులు వస్తున్నాయి, ఎందుకు మనిషి అతి తెలివితనంతోనే అవన్నీ విపత్తుకు మనిషి కారణమైతున్నాడు కానీ ఏ జీవరాశి కూడా కారణం కావట్లేదు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ఏమన్నా ప్రకృతి విరుద్ధంగా వచ్చే పెద్ద పెద్ద ఆపదల నుండి పశు పక్షులు మాత్రమే బయటపడగలుగుతున్నాయి కానీ మనుషులు మాత్రము వేలల్లా చనిపోతున్నారు. ఇప్పుడు మనిషి కన్నా పశుపక్షాదులకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడా భగవంతుడు? మనిషికి ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడా? మనిషి తన తెలివితోనే తన అధోగతి పాలవుతున్నాడు, పశుపక్షాదులు వాటి తెలివితోటన అవి రక్షణ చేసుకుంటున్నాయి కదా ప్రభు.
నేను ఇక్కడి వరకు ఆన్సర్ చేస్తాను, ఇంకో ఉంటే మళ్ళీ చెబుతారు, ఎందుకంటే బికాజ్ ఇఫ్ యూ టెల్ సో మెనీ థింగ్స్ ఐ విల్ నాట్ రిమెంబర్. ఇక్కడి వరకు నేను ఆన్సర్ చేస్తాను ఫస్ట్. సో మీరు అడిగేది ఏంటి, మానవుల యొక్క తప్పుల వలన కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాల వలన మనుషులే చంపబడుతున్నారు కానీ జంతువులు బయటపడుతున్నాయి అని చెబుతున్నారు. కానీ యాక్చువల్ గా జంతువులు కూడా మరణిస్తున్నాయి, మీరు చూసినట్టయితే వరదలు వస్తుంటాయి, జంతువులు కూడా మరణిస్తూ ఉన్నాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దేర్ కర్మ. ఎవరైతే ఎట్లా ఇప్పుడు మనం అనుకోవచ్చు సెప్టెంబర్ 11th ఇష్యూలో ఎందుకు అంతమంది చనిపోయారు ఒకేసారి? సో దట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ద లార్డ్. అందరికి ఆ కర్మ, అందరికి ప్రతి ఒక్కరికి కూడా డెత్ ఈజ్ అన్ ఇండివిజువల్ అపాయింట్మెంట్, ఇట్స్ నాట్ ఎ కామన్ అపాయింట్మెంట్. 10,000 మందికి ఒకేసారి డెత్ రాలేదు అక్కడ, అంటే కామన్ అపాయింట్మెంట్ కాదు, అందరికి ఒకేసారి వచ్చిండొచ్చు కానీ ఇట్స్ నాట్, ఇట్స్ ఎ ఇండివిజువల్ అపాయింట్మెంట్ విత్ డెత్. ప్రతి ఒక్కరికి కూడా మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళు సపరేట్ అపాయింట్మెంట్ ఇస్తుంది డెత్. ఎవ్రీథింగ్ దే డీల్ వెరీ పర్సనల్లీ, డెత్ విల్ డీల్ విత్ ఇండివిజువల్లీ. సో ప్రతి ఒక్కళ్ళతో కూడా డెత్ కి సపరేట్ అపాయింట్మెంట్ ఉంటుంది. మనం అందరం ఒకేసారి చనిపోయినా గానీ ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ గా డెత్ అపాయింట్మెంట్ ఇస్తుంది. సో అదేవిధంగా జంతువులకి అపాయింట్మెంట్ ఉంది డెత్, తో మానవులకి ఉంది. సో ఎప్పుడైతే జంతువు, ఏ జంతువు అయితే చనిపోవాలో అది చనిపోతుంది, ఏదైతే బతకాలో అది బతుకుతుంది. సో దానికి ఒక అంటే సునామీ రావచ్చు, దానికి వరద రావచ్చు, భూకంపం రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు. ఏ విధంగా అయినా అక్కడ ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఉందో ఆ అపాయింట్మెంట్ అది అయిపోతుంది. సో ఒకటి అంటే దీంట్లో ఐ కెన్ గివ్ సమ్ అదర్ లైట్. జంతువులు జనరల్ గా ప్రకృతి నేచర్ ని వాళ్ళేం చేయలేవు, ఎందుకని వాటి నేచర్ ప్రకారమే అవి ప్రవర్తిస్తాయి, కాబట్టి వాటికి అందుకనే కర్మ లేదు. ఎందుకని మనకి స్వతంత్రం ఉంది, ఇది చేయొచ్చా ఇది చేయొచ్చా, నేను ఆటం బాంబు కనిపెట్టచ్చు ఇంకోటిది కనిపెట్టచ్చు, లేదంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు, మనకు ఆ స్వేచ్ఛ ఉంది, కాబట్టి మనం పనిష్ అవుతాం. సో వీళ్ళందరూ ఎవరైతే దీనికి కారణమో ప్రకృతి, ఇప్పుడు మనం చేసేదంతా ఏంటి, ప్రకృతికి వ్యతిరేకంగా చేస్తున్నాం. భగవంతుడి ప్లాన్ ఉంది, ఇదిగో కోళ్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి, వాటికి భగవంతుడి ప్లాన్ ఉంది, కానీ మనం ఏమనుకుంటున్నాం అవి మన కోసం పుట్టినాయి అని చెప్పి మనం తింటూ ఉన్నాం. అంటే ఏంటి, భగవంతుడి యొక్క ప్లాన్ ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి మనం వైపరీత్యాలు వస్తుంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో అదైతే కరెక్ట్, మనం భగవంతుడి యొక్క సమతౌల్యత, ఈ సమతౌల్యతలో మనం ఏలు పెట్టి మనం కంట్రోల్ చేస్తున్నాం దాన్ని. సో కాబట్టి అసమతౌల్యత ఏర్పడుతుంది, అంటే సునామీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి దాని కారణంగా. అయితే ఈ దీనికి కారణం వాళ్లే, జంతువులు దేనికి కారణం కాదు, ఎందుకంటే జంతువులు చేయట్లేదు, జంతువులు వాటి యొక్క ప్రకృతికి అనుగుణంగా మాత్రమే చేయగలవు. ఇప్పుడు ఆవు అనేది కేవలం శాకాహారి, అది దాని ప్రకృతి అట్లాగే ఉంటుంది. అది ఎప్పటికీ మాంసాహారి కాలేదు. ఎందుకని దాని యొక్క దానికి అంతే స్వేచ్ఛ ఉంది. కానీ మనకుంది స్వేచ్ఛ. మనం శాకాహారులు అవ్వచ్చు, మాంసాహారులు అవ్వచ్చు, రెండు కలిపి అవ్వచ్చు అట్లా. సో మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి కర్మ మనకుంటుంది. మనం ఎప్పుడైతే ఈ ప్రకృతితో మనం డీల్ చేసి ఈ విధంగా మనం భగవంతుడి యొక్క సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తే డెఫినెట్ గా ఫేస్ చేయాలి. సో ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ మచ్. ఇంకా చెప్పండి.
నా దగ్గర ప్రశ్న మీకు సంపూర్ణంగా అడగడానికి నేను ఉదాహరణతో చెబుతున్నాను. నా దగ్గర ఓ మొబైల్ ఉందండి. ఈ మొబైల్ నేను యూజ్ చేసినా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు యూజ్ చేసినా, దీని యొక్క లక్ష్యం అంటూ ఏంటంటే వినియోగదారుడికి సేవలు అందించడమే లక్ష్యం, అంతే కదండి. మరి అలాంటప్పుడు మానవుని లక్ష్యం ఏం కావాలండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క లక్ష్యం మరి అందరూ తల్లిదండ్రులను గౌరవించడం, చిన్నపిల్లలను ప్రేమించడం, పెద్ద ఉపాధ్యాయులను గౌరవించడం అంటే అదే లక్ష్యమా? లేకుంటే మానవుని లక్ష్యం అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ లక్ష్యమే ఏం కావాలి అని నేను అడుగుతున్నాను.
మనిషి యొక్క లక్ష్యము ఇప్పుడు మనకుంది. నేను కూడా ఒక ఎగ్జాంపుల్ తో చెబుతాను మీకు అర్థం కావడానికి. హ్యాండ్ ఉంది. హ్యాండ్ ఏంటి? మన శరీరంలో ఒక భాగం, అవునా కదా? సో దీని యొక్క లక్ష్యం ఏంటి? ఈ శరీరానికి సహాయం చేయటం, దీనికి ఏదైతే కావాలో, దీనికి ఏదైతే అవసరమో దాన్ని సమకూర్చడం. నేను నీళ్లు తాగాలంటే చెయ్యి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా అంటే ఇది నా శరీరంలో భాగం కాబట్టి ఎటువంటి కండిషన్ లేకుండా నా ఏదైతే కావాలో అది చేస్తూ ఉండాలి. దాంట్లోనే దాని యొక్క మంచితనం ఉంది. దానికి చెయ్యి నాకు కనుక సేవిస్తే ఆటోమేటిక్ దానికి కూడా ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా భగవంతుడు చెప్తున్నాడు, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. కృష్ణుడు చెప్తున్నాడు మీరందరూ కూడా నాలో అంశ అని. అంశ అంటే భాగం. సో మనం భగవంతుల్లో భాగం అంటే ఏం చేయాలి? భగవంతుడికి సహాయం చేయాలి. భగవంతుడు ఏది కోరుకుంటాడో ఆ విధంగా భగవంతుడిని సేవించినట్లయితే ఆటోమేటిక్ గా మనం కూడా బాగుంటాం. ఏ విధంగా అయితే ఈ ఆహారం గనక ఈ శరీరానికి ఇస్తే చేతికి కూడా ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా మనం భగవంతుడిని సేవిస్తే మనం భగవంతుల్లో అంశ కాబట్టి మనం కూడా ఆనందంగా ఉంటాం. సో దిస్ ఇస్ ద లక్ష్యం. మనం భగవంతుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి, ఆయనకి ఏ విధంగా సేవించాలి, ఆయనకి ఏ విధంగా ఆనందం కలిగించాలి, ఇది మన లక్ష్యం.
అలాగే ద్వైతానికి అద్వైతానికి విశిష్టైత్వాదానికి కాస్త అర్థం వివరిస్తారా?
యూ కెన్ మీట్ పర్సనల్ బికాజ్ ఇట్స్ ఎ లాట్ బిగ్ ఫిలాసఫీ. బికాజ్ అది రెండు మూడు సెంటెన్స్ తో అర్థమయ్యేది కాదు. విశిష్ట అద్వైతం, అద్వైతం, ద్వైతాద్వైతం,
మూడు ముక్కలు చెప్పండి. మూడు ముక్కలు చెప్పండి.
ఓకే. సో అంటే దేర్ ఆర్ సమ్ సటిలిటీస్. సమ్ యాక్చువల్గా అద్వైతం, అద్వైతం అంటే ఏంటి? ఆ ద్వైతం. ద్వైతం అంటే రెండు. అద్వైతం అంటే ఏంటి? రెండు కాదు అంటే ఒకటి. అంటే భగవంతుడు నేను ఒకటి. దిస్ ఇస్ అద్వైతం, శంకరాచార్య ఫిలాసఫీ. నేను ఆయన ఒకటే. నేను ప్రస్తుతం మర్చిపోయాను, నేను తెలుసుకుంటే నేను భగవంతుడిని అర్థం చేసుకుంటాను. ఇది అద్వైతం. ద్వైతం అంటే విశిష్ట అద్వైతము, ఇంకో ఈ రెండు కూడా కొంచెం ఇట్స్ వెరీ నియర్ ఫిలాసఫీ, వైష్ణవ ఫిలాసఫీ. ద్వైతం, ద్వైతం అంటే రెండు, భగవంతుడు నేను, నేను ఆయన ఇద్దరం ఒకటి కాదు. సో ఆయన భగవంతుడు, ఆయన విభువు, నేను అణువుని, ఆయన నేను సేవించాలి. ఇది ద్వైతం, మధ్వాచార్య ఫిలాసఫీ. విశిష్టాద్వైతం అంటే ఆ రామానుజాచార్య ఫిలాసఫీ. ఏంటంటే విశిష్టాద్వైతం అంటే కొన్ని సమయాల్లో విశిష్ట అద్వైతం, కొన్ని సమయాల్లో ఒకటి. ఏంటి? లక్షణాల్లో నేను ఆయన ఒకటి. అంటే ఆయన సచ్చిదానందం, నేను సచ్చిదానందం, ఆత్మ కూడా సచ్చిదానందం. ఇది రామానుజాచార్య ఫిలాసఫీ. సో ఇది ఇంకా ద్వైతాద్వైతం ఉంది. అది చెప్పారు మీరు, ద్వైతాద్వైతం ఇస్ అవర్ ఫిలాసఫీ. మధ్వాచార్య నుంచి వచ్చింది శ్రీ చైతన్య మహాప్రభు ఫిలాసఫీ. ద్వైతాద్వైతం అంటే సైమల్టేనియస్లీ వన్నెస్ అండ్ డిఫరెన్స్. ఏకకాలంలో మేము ఒకటే భగవంతుడితో, కానీ ఒకటి కాదు. గుణాల్లో అంటే రామానుజాచార్య ఫిలాసఫీ, గుణాల్లో మనము భగవంతుడు ఒకటి సచ్చిదానందం, పరిమాణంలో మనము ఆయన ఒకటి కాదు మధ్వాచార్య ఫిలాసఫీ. ద్వైతాద్వైతం, మనం భగవంతుడితో గుణాల్లో ఒకటి కానీ పరిమాణంలో మనం అణువు, ఆయన విభువు. ఇది తేడా. సో ఈ విధంగా మూడు ఫిలాసఫీస్.
అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మరి ఎలా అవగతమైనది? సంపూర్ణమైన ఒక అవతారం ముగిసిపోయింది కదా సార్, ఆ అవతారం ముగిసిపోయింది మరి ఎలా అంటే మా సామాన్య మానవులకు మనకు అర్థం కాలేదు, నాకైతే అర్థం కాలేదు ఎలా ముగిసిపోయింది మరి. ఒక నేనైతే చదివిన పుస్తకంలో ఏంటి అంటే బోయవాడు ఒక చాటుగా కొట్టిన బాణంకి శ్రీకృష్ణ పరమాత్ముడు మరణించాడు అని అనింది. అది వాస్తవమేనా లేకుంటే ఎలాంటి ఆయనకైనా దివ్యశక్తులు ఉన్నాయంటారు కదండి, బహత్ దేవుడు అన్నప్పుడు దివ్యశక్తులు ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు ఒక బోయవాణి వేటకు బాణానికి చనిపోవాల్సిన అవసరం.
ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవతారము అంటే ఏమిటి. సపోజ్ రాత్రిపూట నేను లేచి అంటాను సూర్యుడు లేడు, ఏడు సూర్యుడు అని చెప్పేసి, అంటే సూర్యుడికి కొంత టైం ఉంటుంది, కొంత టైంలో ఆయన ఉంటాడు పగలంతా నైట్ ఉండడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా కొంతకాలం మనకు కనిపిస్తాడు అంటే అవతరిస్తాడు కృష్ణుడు లీల చేయడానికి, మిగిలిన టైం కనిపించరు. కానీ కృష్ణుడు ఎల్లప్పుడూ ఉంటాడు. కృష్ణుడికి హీ హాజ్ హిజ్ ఓన్ సపరేట్ ప్లానెట్, కృష్ణలోకం ఉందన్నమాట, గోలోక బృందావనం. ఎప్పుడు ఆయన అక్కడ ఉంటాడు, అప్పుడప్పుడు ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపు వచ్చి ఒక 125 ఇయర్స్ ఆయన లీలలు చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు అక్కడికి. సో ఇప్పుడు మనం అనుకుంటావచ్చు ద్వాపర యుగం అయిపోయింది కాబట్టి కృష్ణుడు అయిపోయాడు అని. కృష్ణుడు ఎల్లప్పుడూ ఉంటాడు, ద్వాపర యుగాలు వస్తూ ఉంటాయి, అనేక ద్వాపర యుగాలు వస్తుంటాయి, మళ్లీ కృష్ణుడు వస్తుంటాడు. సో ఇట్ ఇస్ ఎ సైకిల్. సో కృష్ణుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఈ భౌతిక ప్రపంచంలో, అప్పుడప్పుడు తన లీలలు చేయడం కోసం అవతరిస్తూ ఉంటాడు, అంటే అప్పుడు వచ్చి అఫీర్ అవుతాడు, ఆ విజిట్ అవ్వగానే వెళ్ళిపోతాడు. సో అది ఎలా వెళ్ళాడు అనేది ఇంపార్టెంట్ కాదు, అర్థమైందా. ఆయన జస్ట్ వచ్చి ఆయన లీలలు చేయటం మళ్ళీ వెళ్ళిపోవటం. సో అందుకనే ఇవి దివ్యమైనవి అంటారు. ఎందువలన దేర్ ఇస్ ఎ శ్లోక ఇన్ భాగవతం, దేవోన్ ముఖేహి జిహ్వాదో స్వయమేవ స్ఫురత జ్వహ. అంటే ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద శ్లోక. ఫస్ట్ పార్ట్ ఇస్ మన ఇంద్రియాలతో కృష్ణుని మనం అర్థం చేసుకోలేం, కేవలం సేవ చేయడం ద్వారా మాత్రమే మనం కృష్ణుని అర్థం చేసుకోవచ్చు. హృషీకేశ హృషీకేన సేవనం, అంటే మన ఇంద్రియాలను భగవంతుడి సేవలో వినియోగించినప్పుడు, అది పరిశుద్ధమైనప్పుడు మాత్రమే కృష్ణుణ్ణి కృష్ణుడిగా అర్థం చేసుకోగలం. అందుకనే అతన్ని దివ్యం అన్నారు. ఎందుకని ఈ భౌతికమైన ఇంద్రియాలతో మనం అర్థం చేసుకోలేం. మనకనిపిస్తుంది ఇదేంటి పుట్టడం చావడం, ఇదేంటి విజిట్ అంటున్నారు, ఇదేంటి వస్త్రం వెళ్ళిపోవడం, అంతర్ధానం అవ్వడం, అవతారం, మనకు అది అర్థం కాదు. సో కాబట్టి మనం ఏమైతే అర్థం చేసుకోవాలంటే, ఏ విధంగా సూర్యుడు పొద్దునపూట అవతరిస్తూ ఉంటాడు, రాత్రిపూట మనకు కనిపించదు, కానీ అట్లా అని చెప్పి సూర్యుడు మరణించలేదు, సూర్యుడు వేరే చోటకి వెళ్ళాడు. అదేవిధంగా కృష్ణుడు మనకు కనిపించట్లేదని కృష్ణుడు అయిపోయినట్టు కాదు, కృష్ణుడు మళ్ళీ వేరే చోట ఉన్నాడు. కొన్ని కొన్ని నియమిత సమయాల్లో ఆయన ఇక్కడికి వస్తాడు, మిగిలిన సమయంలో వేరే చోట ఉంటాడు. సో మనకు కనిపించినంత మాత్రానే కృష్ణుడు ఉన్నాడు, మనకు కనిపించకపోతే అతను కృష్ణుడు లేడు అనుకోకూడదు, అది మరణం అనుకోకూడదు. కృష్ణుడు ఆ విధంగా అనేక చోట్లకి తిరుగుతూ లీలలు చేస్తూ ఉంటాడు. సో కాబట్టి మన ఇంద్రియాలతో మనం అర్థం చేసుకోలేము. కృష్ణుడు యొక్క జన్మ కర్మ చమే దివ్యం, కృష్ణుడి కర్మ జన్మ దివ్యమైనవి. సో కాబట్టి అవి మనకు అర్థం కాదు. సో ప్రస్తుత పరిస్థితిలో మనం దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కాదు, వీ హ్యావ్ టు సర్వ్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అండ్ దే ఆర్ సమ్ ఫర్దర్ ప్రోగ్రామ్స్.
భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు ఇస్ ద ప్రైమ్ గాడ్. శ్రీకృష్ణుడు మరి ప్రైమ్ గాడ్ కదండి,
శ్రీకృష్ణుడు
ఇస్ ద ప్రైమ్ గాడ్. కృష్ణుడు అనేవాడు ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని ఏలిన దేవుడు, మనకు భగవంతుడు కదా. మరి అలాంటి విష్ణు పురాణం ప్రకారం విష్ణు కూడా మరి ఈ కృష్ణ అవతారం అనేది దశావతారంలో శ్రీకృష్ణుడి ఒక అవతారం కదండి.
కృష్ణుడు
విష్ణు పురాణం ప్రకారం మహావిష్ణువు అనేవాడు 10 అవతారాలలో కృష్ణుని 3 అవతారం కదండి. మరి ఆ విష్ణు అవతారానికి శ్రీకృష్ణు అవతారానికి ఉన్న భేదం ఏంటంటే, ఒక యుగంలో వచ్చిన కారణ జన్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతేనండి. ద్వాపర యుగంలో వచ్చిన కారణ జన్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భావించవచ్చు. మరి విష్ణుపుర మరి మనము ఒక బేస్ ఎలా అంటే, ఈ విష్ణుపుర మన శ్రీకృష్ణ భగవంతుడు చేసిన మంచి పనులు మనము స్మరించుకుంటూ పోతే సరిపోతుందా, లేకుంటే విష్ణు బోధించిన తత్వం అంటూ ఉంటుంది కదండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ అండర్స్టాండ్, మనం అనుకునేది ఏం కాదు, అంటే మనం కృష్ణుడు ఇట్లా వచ్చాడా ఎట్లా వచ్చాడు అనుకున్నా కానీ కృష్ణుడు వచ్చాడంటే అంతే. కొంతమంది భగవంతుని నమ్మరు, అంత మాత్రం భగవంతుడు లేకుండా పోడు అవునా కదా. అదేవిధంగా యథార్థం ఏంటంటే కృష్ణుడి నుంచి అందరు వచ్చారు, కృష్ణు నుంచి మహావిష్ణు వస్తాడు. ఇది బిగ్ యాక్చువల్లీ ఇది వెరీ హోల్ బిగ్ ఫిలాసఫీ ఇస్ హియర్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడికి విష్ణువుకి భేదం లేదు, వాళ్ళిద్దరు ఫిలాసఫీ ఒకటే. కృష్ణుని ఏది బోధిస్తాడో విష్ణు అదే బోధిస్తాడు, విష్ణు ఏది బోధిస్తాడో కృష్ణు అదే బోధిస్తాడు. సో దాంట్లో భేదం లేదు, దాంట్లో ఎటువంటి కాంట్రడిక్షన్ లేదు. సో కాబట్టి కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో చెప్పాడో అదే విష్ణువు కోరుకుంటున్నాడు, అదే రాముడు కోరుకుంటున్నాడు, అదే అందరు కోరుకుంటున్నారు. సో మనం భగవద్గీత పాటిస్తే రాముడు ప్రసన్నం అవుతాడు, కృష్ణుడు ప్రసన్నమవుతాడు, విష్ణువు ప్రసన్నమవుతాడు, అందరూ ప్రసన్నమవుతాడు. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత కీ జాయ్. శిల ప్రభుపాద కీ జాయ్.